సో మొట్టమొదటి క్వాలిటీ సురమ్యంగా. ఇప్పుడు మీరే చెప్పాలి, నేను చెప్పుకుంటా. సురమ్యంగా అంటే భగవంతుడు చాలా అందంగా ఉంటారు, ఆయన ఒక రూపం చాలా అందంగా ఉంటుంది. తర్వాత సర్వసల లక్షణయుక్త అంటే భగవంతుడు తాలూకు శరీరం పైన చాలా మంగళమైన లక్షణాలు చిహ్నాలు కనిపిస్తాయన్నమాట. తర్వాత రుచిరా ప్లీజింగ్. సో భగవంతుడు ఒక పర్సనాలిటీ చాలా ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఎవరైతే భగవంతుడిని ఒకసారి చూస్తారో వాళ్ళకి ఆనందం అనే ఒక అనుభూతి అనేది వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. తేజసన్విత ఎఫెల్జెంట్, భగవంతుడు తేజోమయీగా ఉంటారు. సో ఆయన ఒక శరీరం నుంచి ఎల్లప్పుడూ చాలా ప్రకాశం బయటికి వస్తుందన్నమాట, ప్రకాశవంతంగా ఆయన ఉంటారు. బలియాన్ అంటే బలవంతుడు, భగవంతుడిలో చాలా ఎక్కువ బలం ఉంది. సో ఎలాంటి బలం? మాయా నుంచి మనని కాపాడడానికి భగవంతుడిలో ఆ బలం ఉంది. మనం మాయాతో ఫైట్ చేయలేము, కానీ భగవంతుడు ఎప్పుడైతే మన చేతి పట్టుకుంటారో అప్పుడు చాలా సులభంగా సరళంగా మనం మాయాని ఓడించగలుగుతాము. వయసన్విత ఎవర్ యూత్ఫుల్, సో భగవంతుడు ఎల్లప్పుడూ కిషోర్ అవస్థలోనే ఉంటారు. ఆయన ఎప్పుడు వృద్ధ వయసానికి చేరరు, చూడడానికి చాలా అందంగా యౌవనంగా ఉంటారు, ఒక యువకుడుగా కనిపిస్తారు. వివిధ అద్భుత భాషావేత్, భగవంతుడికి అన్ని భాషలు అర్థమవుతుంది. అది ఓ సంస్కృత్ ఉండొచ్చు, లేదంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, పక్షులు, ఈ జీవరాశులు అందరూ ఏ భాషలో మాట్లాడతారో భగవంతుడు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. సత్యవాక్య ట్రూత్ఫుల్, సో భగవంతుడు ఏదైతే చెప్తారో అదే సత్యం. ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పరు, అండ్ ఏదైతే ఆయన మాట్లాడతారో అదే సత్యం అవుతుంది కూడా, అదే శాస్త్రవాక్యం. తర్వాత ప్రియం వదా ప్లీజింగ్ టాకర్, అంటే మనం చర్చించాము ఎలా భగవంతుడు చాలా తీయగా మాట్లాడతారు, అండ్ ఆయన మాటలు విన్నప్పటికీ అందరూ ఆయన వైపు ఆకర్షణమైపోతారు. తర్వాత వావాదుక అంటే మనం చర్చించాము ఎలా ఫ్లూయెంట్గా అంటే ఎవరికైనా ఏదైనా ఆయన ఒప్పించగలుగుతారు, అది భగవంతుడిలో ఒక గుణం అన్నమాట. తర్వాత సుపండిత అంటే ఆయనలో ఎక్కువ జ్ఞానం ఉంది, హైలీ లర్న్డ్ అన్నమాట. బుద్ధిమాన్, సో జ్ఞానమే కాదు ఆ జ్ఞానం విజ్ఞానంతో కూడి ఉంది. సో మనం చూసాము ఈ ప్రపంచంలో చాలామంది దగ్గర జ్ఞానం ఉండొచ్చు, కానీ కొన్ని పరివేశాలు కొన్ని సన్నివేశాల్లో వాళ్ళ బుద్ధి ఏమీ పనిచేయదు. కానీ భగవంతుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలని ఆ జ్ఞానం ఆయనలో ఉంది. ప్రతిభావిత జీనియస్, సో ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే దానికి సమాధానం చెప్పగలుగుతారు, ఆ సామర్థ్యం భగవంతుడిలో ఉంది. విదగ్ధ ఆర్టిస్టిక్ అంటే మనం చర్చించాము ఎలా భగవంతుడు ఫ్యాషన్లో కూడా చాలా స్మార్ట్గా ఉంటారు, ఎలా డ్రెస్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా ఒక బట్ట వేసుకోవాలి, ఆయన ఒక తలపగ కూడా ఆయన ఇటు వేసుకుంటారు. సో ఆయనకి అది కూడా బాగా తెలుసు. చతురా, సో మనం చర్చించాము ఎలా చతురా అంటే క్లెవర్, ఆయన మల్టీ టాస్కింగ్ చేసుకుంటారు, ఒకేసారి ఎన్ని పనులు ఆయన చాలా సరళంగా చేసేయగలుగుతారు. తర్వాత భక్త సుహృత, సో భగవంతుడు భక్తుల తాలూకా శ్రేయో అభిలాషి, ఎల్లప్పుడూ ఆయన భక్తుల కోసం భక్తుల యొక్క క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత శరణాగత పాలక ప్రొటెక్టర్ ఆఫ్ సరెండర్ సోల్, ఎవరైతే భగవంతుడి తాలూకా శరణాగతి తీసుకుంటారో అలాంటి వాళ్ళని భగవంతుడు తప్పకుండా కాపాడతారు. ఆయన ఒక గుణమే అది, ఎవరైనా శరణాగతి తీసుకున్నారంటే వెంటనే ఆయన ఇతను నావాడు అని వెంటనే ఒళ్ళో తీసుకుని తన్ని చూసుకుంటారు, అది భగవంతుడిలో ఉన్న ఒక గుణం అన్నమాట. సాధు సంశ్రయా పార్షియాలిటీ టు డివోటీస్, ఎవరైతే భగవంతుడు తాలూకా భక్తులు వాళ్ళ పట్ల భగవంతుడికి విశేషమైన ఆకర్షణ ఉంటుంది. సో ఎల్లప్పుడూ వాళ్ళ క్షేమం గురించి భగవంతుడు చూస్తుంటారు, అండ్ వాళ్ళ పట్ల చాలా ఆకర్షణ అవుతారు. తర్వాత వదన్యా, మ్యాగ్నిమియస్. మ్యాగ్నిమియస్ అంటే మనం చర్చించాము ఎలా భగవంతుడు ఒక హృదయం చాలా విశాలంగా ఉంటుంది, ఆయన ఎల్లప్పుడు ఎవరికైనా ఇవ్వాలని చూసుకుంటారు కానీ ఎవరి దగ్గర తీసుకోవాలని చూసుకోరు. ఈ భౌతిక ప్రపంచంలో అందరూ ఎలా ఎవరి దగ్గర ఏదైనా నేను తీసుకోగలితేనే నేను తెలివైన వాళ్ళని అనుకుంటారు, కానీ భగవంతుడు వ్యతిరేకంగా ఉన్నారు. నేను ఎలా ఎవరికైనా ఇచ్చేయగలుగుతాను అని ఆయన అలా ఆలోచిస్తారు. సో మనం గత ఆదివారం చర్చించాము ఎలా భగవంతుడు ఈ ద్వారకాలో 16,108 భవనాల నుంచి ప్రతిరోజు 13,054 ఆవులు దానం ఇచ్చేవారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ హౌ ఆయన దానం ఇచ్చేవారు. కానీ దానమే కాదు, భగవంతుడు తననే తన భక్తులకి చాలా సరళంగా ఇచ్చేస్తారు. అలాంటి హృదయం ఆయనది. ఎవరైనా ఎవరైనా అడిగేవాడు కూడా మన దగ్గర వచ్చి 1 రూపాయి అడుగుతాడు లేదంటే 10 రూపాయలు అడుగుతాడు, కానీ ఎవరైనా మిమ్మల్ని మాకు ఇచ్చేయండి అంటే మనం ఒప్పుకోము. కానీ భగవంతుడు ఒక స్వభావం ఎలాంటిది అంటే ఎవరైనా భగవంతుడికి వెళ్ళి మీరే కావాలంటే ఆయన వెళ్ళిపోతారు. అందుగురించి మీరు చూడండి, బాంకే బిహారీ టెంపుల్లో మనం ఇప్పుడు కూడా వెళ్తే బాంకే బిహారీ టెంపుల్లో కంటిన్యూస్గా మనం భగవంతుడిని చూడలేము. వాళ్ళు కొంతసేపు తర్వాత కర్టెన్ వేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒకసారి భగవంతుడు ఏం చేశారు, ఎవరితో వెళ్ళిపోయారు, ఎవరు చాలా ప్రేమతో ఆయన వైపు చూస్తూ ఉంటే ఆ భక్తుల పట్ల ఆకర్షణ అయిపోయి ఎప్పుడైతే దర్శనం అయిన తర్వాత ఆ భక్తుడు వెళ్ళిపోయాడు, భగవంతుడు కూడా తనతో పాటు వెనక వెళ్ళిపోయారు తన ఇంటికి. సో అప్పుడు ఆ పూజారులు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే భక్తుడితో పాటు వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి వాళ్ళకి అర్థమైపోయింది, ఆహా ఎవరైనా ప్రేమతో చూస్తే వెళ్ళిపోతారనమాట. అందుకోసము కంటిన్యూస్గా ఎవరికి చూడడానికి అలౌ చేయరు. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్లో ఎవరో ఒకరు శుద్ధ భక్తుడు ఉన్నాడు అనుకోండి, భగవంతుడు ఆకర్షణ వెళ్ళిపోతారు. సో అందుకోసం ప్రతి 10 నిమిషాలకి కర్టెన్ క్లోజ్ చేసేస్తారు. సో మనకి భక్తులకి భగవంతుడికి కంటిన్యూస్గా ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా చూస్తారనమాట వాళ్ళు. సో ఎందుకంటే భగవంతుడు ఒక స్వభావం అలాంటిది, వదన్య. ఆయనకి ఎంతో కొంత ప్రేమ ఇస్తేనే ఆయన రెడీ టు గో, నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్తాడనమాట. గోపాల్ భట్ట గోస్వామి యొక్క కథలో కూడా అలానే ఉంది కదా, ఆయన గండకి నదిలో స్నానం చేస్తూ ఉంటే ఆయన స్నానం చేసినప్పుడు ఆ కమండల్లో నీళ్ళు తీసుకుంటే దానిలో శాలిగ్రామ్ శిల వచ్చేస్తుంది అనమాట. సో ఆయన అప్పటికి కూడా పడేస్తున్నారు, ఎందుకు నేను ఎందుకు తీసుకువెళ్ళాలి, కానీ భగవంతుడు ఒప్పుకోవట్లేదు, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నారు. అప్పుడు తనకి అర్థమైంది, నన్ను వదలరు, నేను తీసుకొనే వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఈరోజు గుణం నుంచి సర్వజ్ఞ, ఆల్ కాగ్నిజెంట్. సర్వజ్ఞ అంటే ఎవరైతే ఇక్కడ ఉన్నా కూడా అన్ని తెలుసుకోగలుగుతారు, అంటే ఓమ్నిప్రెజెంట్, ఓమ్నిషియంట్. అంటే ఇప్పుడు మన ఒక బుద్ధి సంకుచితంగా ఉంది, నేను ఈరోజు ఈ గదిలో ఉన్నానంటే ఈ గదిలో ఏమవుతుంది అంతవరకే నా జ్ఞానం ఉంది, అటుపక్క ఏమవుతుందో నాకు తెలియదు. భగవంతుడు ఎక్కడున్నా కూడా ఆయనకి అన్నీ తెలుసు, ఎక్కడ నా భక్తుడికి ఎక్కడ నా అవసరం ఉంది, ఎక్కడ ఏమి జరుగుతుంది అని ఆయనకి తెలుసు. ఒకసారి నారదముని వైకుంఠానికి వెళ్తే ద్వారపాలకుడు చెప్పాడనమాట, కొంతసేపు బయట ఉండండి, భగవంతుడు ధ్యానంలో ఉన్నారు. సో ధ్యానం అయిపోయిన తర్వాత నారదముని అడిగారనమాట, భక్తులు మీ గురించి ధ్యానం చేస్తారు విన్నాను, కానీ మీరెవరి గురించి ధ్యానం చేస్తున్నారంటే, అప్పుడు భగవంతుడు అంటారనమాట, భక్తుడు నా గురించి ధ్యానం చేస్తారు, నేను వాళ్ళకి ధ్యానం చేస్తాను. నేను ఎల్లప్పుడు కళ్ళు మూసుకుని ఉంటే నేను నా భక్తుల ధ్యానంలోనే ఉన్నాను, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి నేను ఎలా సాయం చేయాలి అని. సో అందుగురించి మనం ఒక్కొక్కసారి అనుకోవచ్చు మన జీవితంలో ఇలా జరుగుతుంది, భగవంతుడు సాయం చేస్తున్నాడా లేదా, నా వైపు చూస్తున్నాడా లేదా. కానీ ఇక్కడ రూపగోస్వామి చెప్తున్నారు సర్వజ్ఞ, భయపడొద్దు. మీరు అనుకుంటున్నారు కానీ మీ హృదయంలో మీ జీవితంలో ఏం జరుగుతుంది అనునిమిషం ఆయన రికార్డ్లోనే ఉన్నారు, ఆయన ఎక్కడ మిస్ అవ్వలేదు, చూస్తూనే ఉంటున్నారు. పరమాత్మ రూపంలో ఎల్లప్పుడు ఆయన మన హృదయంలో ఉన్నారు, ఆయన అన్నీ గమనిస్తున్నారు మన జీవితంలో ఏమి జరుగుతున్నాయి. అండ్ సైమల్టేనియస్గా ఎంతో మందిని ఆయన సాటిస్ఫై చేయగలుగుతున్నారు. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మేబీ ఆఫీస్లో పని చేస్తే ఇంట్లో సరిగ్గా చేయలేమేమో, ఇంట్లో చేస్తే ఆఫీస్లో అవ్వదు, అన్నీ ఒకేసారి చేయలేము. ఇతనితో మాట్లాడతాం కానీ ఒకేసారి అందరినీ సాటిస్ఫై చేయలేము. కానీ భగవంతుడు ఒకేసారి అందరినీ సైమల్టేనియస్గా సాటిస్ఫై చేస్తున్నారు. మనం రాసలీలలో గమనిస్తే ఎంతో వేలాది మంది గోపికలతోనే ఆయన నృత్యం చేస్తున్నప్పటికి ప్రతి గోపిక అనుకుంటుంది నాతోనే డాన్స్ చేస్తున్నారు. మహారాజ్ లీలలో ఏమనుకున్నారు, ప్రతి ఒక్క గోపిక అనుకుంటుంది నా వైపే చూస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు, నా వైపే భగవంతుడు ఆకర్షణ అయి ఉన్నారు, ఎవరి వైపు చూడట్లేదు, నాతో డాన్స్ చేస్తున్నారు. అలానే ద్వారకా రాణిలు కూడా ఎల్లప్పుడూ మనసులో అలానే ఆలోచించేవారనమాట, ఈయనేంటి ఎప్పుడు మా భవనంలోనే ఉంటారు, రుక్మిణి దగ్గరికి వెళ్ళరు, సత్యభామ దగ్గరికి వెళ్ళి నా దగ్గరే ఉంటారు, కానీ వాళ్ళకి తెలియదు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారు. నారదముని ఆ కన్ఫ్యూజన్లోనే కదా మొత్తం అంతా చూడడానికి వెళ్ళారనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఒక భార్యతోనే ఎవరికి సరిపోక ఎంత కష్టపడిపోతున్నారు ఆవిడని సాటిస్ఫై చేయడానికి. భగవంతుడు 16,108 రాణిల్ని ఎలా సాటిస్ఫై చేస్తున్నారు? సో ఎప్పుడైతే ఆయన చూసారో ఆయన ఆశ్చర్యపోయారు. ఇక్కడ రుక్మిణి దగ్గర ఏదో చెస్ ఆడుకుంటున్నారు, అక్కడ సత్యభామ దగ్గర బ్రాహ్మణులకి దానం ఇస్తున్నారు, ఇక్కడ జాంబవతి దగ్గర ప్రసాదం తింటున్నారు, ఇక్కడ అలా రకరకాలుగా ఆయన సాటిస్ఫై చేస్తున్నారనమాట. సో సర్వజ్ఞ అంటే మన హృదయంలో ఏం జరుగుతుంది, మనం ఏం కోరుకుంటున్నాము, భగవంతుడికి అన్నీ తెలుసు. ఈ గోపికలు భగవంతుడికి ఎల్లప్పుడూ భగవంతుడిని చూస్తే వాళ్ళు ఆలోచించేవారనమాట, మా వెన్న తింటే ఎంత బాగుండేది. సాయంత్రం పాటు ఎప్పుడైతే భగవంతుడు ఆ ఆవుల్ని తీసుకొని మేప నుంచి వచ్చేస్తారు, మేపకి తీసుకువెళ్ళిన ఆవుల్ని తీసుకొని వెనక ఎప్పుడైతే వృందావన లోపల ప్రవేశిస్తున్నారు, అప్పుడు తల్లిలందరూ ఇలా ఉంటారు వేచి అనమాట. సో ఆ గోపబాలకులు వచ్చినప్పుడు అందరు పరిగెత్తి పరిగెత్తి వాళ్ళ వాళ్ళ తల్లిని కవగలిస్తారనమాట. అప్పుడు కృష్ణుడు ఇలా వచ్చి కవగలిస్తున్నారనమాట యశోదమాతని. అప్పుడు అందరూ హృదయంలో ఒక్క వాంఛ అనమాట, అయ్యో మాకు కూడా కృష్ణుడు మా సొంత అబ్బాయిగా ఉంటే ఎంత బాగుండేది, మేము కూడా తన్ని కవగలిస్తే ఎంత బాగుండేది, అందరి హృదయంలో ఆ ఆలోచన. కానీ ఎలా సాటిస్ఫై చేయాలి అందరికీ, యశోదమాత అబ్బాయే కదా. ఎప్పుడైతే కృష్ణుడు యశోదమాత ఒక చీర లాగుతూ అమ్మ ఆకలేసింది వెన్న పెట్టినప్పటికీ ఆ గోపికలందరి హార్ట్ ఇలా మెల్ట్ అయిపోయింది, మాకొక్కసారి అమ్మ చెప్తే ఎంత బాగుండేది, కానీ ఆ అవకాశం మాకు లేదు. సో ఎప్పుడైతే వాళ్ళు హృదయంలో ఆ కోరిక పెంచుకున్నారు భగవంతుడికి అర్థమైపోయింది, వెంటనే ఆయన ఏం చేశారు, బ్రహ్మ విమోహన్ లీల ఏర్పాటు చేశారు. లేదంటే ఎవరైతే సృష్టికర్త బ్రహ్మ తనకెందుకు బ్రహ్మ పుడుతుంది, తనకు అవసరం లేదు, తనే సృష్టి చేశారు, ఇదంతా లీల. బ్రహ్మకి ఆలోచన రావడం తను నిజంగానే భగవంతుడా, ఎందుకు ఇలా పిల్లలతో ఆడుకుంటున్నాడు, వాళ్ళు ఇంగ్లీ చేసిన మజ్జిగ తాగుతున్నాడు, తను భగవంతుడు కాదా లేదా పరీక్షిస్తాము అన్నప్పుడు ఏం చేశారు, ఆ గోపబాలకుల్ని ఆ పేయిల్ని అందరినీ ఓ గుహలో దాచేశారు. అండ్ భగవంతుడు కూడా లీల చేస్తూ నాటకం ఆడుతూ అయ్యో నా పేయిలు ఎక్కడికి వెళ్ళిపోయాయి, నా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్తాను, సాయంత్రం వృందావన తిరిగి వెళ్ళినప్పటికీ అందరూ అడుగుతారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలని, వెంటనే భగవంతుడు ఏం చేశారు, అన్ని రూపాల్లో ఆయన సృష్టించారు ఆ గోపబాలకులు ఆ పేయిలందరినీ సృష్టించారు. సో ఎప్పుడైతే ఇలా చేశారు, ఈసారి ఏమవుతుంది, సాయంత్రం పూట తిరిగి వచ్చినప్పటికీ ఆ తల్లిలందరూ ముందు కృష్ణుడి వైపు చూసేవారు, ఈసారి కృష్ణుడి వైపు చూడట్లేదు, వాళ్ళ వాళ్ళ పిల్లల వైపే చూస్తున్నారు, ఎందుకంటే అందరిలో కృష్ణుడు ఉన్నాడు. సో అప్పుడు ఆ ప్రేమ వాత్సల్య వాళ్ళకి కృష్ణుడు పట్ల అనిపిస్తుంది, వాళ్ళ పిల్లల పట్ల అనిపిస్తుంది అనమాట. సో ఈసారి వాళ్ళ పిల్లలు వచ్చి కవగలించినప్పటికీ వాళ్ళకి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట, వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. అండ్ అప్పుడు ఒక సంవత్సరం పాటు కృష్ణుడే మధుమంగల్, కృష్ణుడే శ్రీధామ్, కృష్ణుడే సుధామ్, అందరి రూపంలో ఆయన ప్రవేశించేశారు. సో ఈసారి ఏమవుతుంది, ఆ తల్లిలు కూడా ఒక చాలా విశేషమైన ప్రేమ అనుభూతి అనమాట, వాళ్ళని తినిపించినప్పుడు కూడా విశేషమైన ఆనందము. సో సంవత్సరం పాటు ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చినప్పటికీ ఒక్కసారి బలరాముడు గమనించాడు, ఆ గోవర్ధన్ కొండపైన ఆవులు గడ్డి తింటూ ఉంటే సడన్గానే కింద పేయిల్ని చూసినప్పటికీ పరిగెత్తుతున్నారనమాట, ఆ కొండ నుంచి అలా పరిగెత్తుతున్నారు, పడిపోవచ్చు, పరిగెత్తి పరిగెత్తి పేయిల్ని పాలిస్తామని. సో బలరామ్ ఆలోచిస్తున్నాడు, ఇదేంటి సడన్గానే ఇంత ఎక్కువ ప్రేమ వచ్చేస్తుంది వీళ్ళకి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. ఎప్పుడైతే బలరామ కళ్ళు మూసుకొని చూస్తాడు అప్పుడు తనకు అర్థమవుతుంది, ఓహో ఈ పేయిలు కూడా కృష్ణ, ఈ గోపబాలకులు కూడా కృష్ణ, సో ఇక్కడ అందరు కృష్ణ కృష్ణాయి ఉన్నారు ఇక్కడ. అప్పుడు ఆయన కళ్ళు తీర్చి కృష్ణుడితో అడుగుతారనమాట, ఇది ఏంటి కథ కనయ్య, ఇది ఏమవుతుంది, అన్ని ప్లేస్లో నువ్వే ఉన్నావు, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇది ఏం జరిగింది అంటే అప్పుడు కృష్ణుడు అంతా కథ చెప్తారనమాట. సో అలా ఎందుకు కృష్ణుడు ఈ లీల ఆర్గనైజ్ చేశారు, ఎందుకంటే గోపికల హృదయంలో ఒక వాత్సల్య భావం, మాకు కూడా కృష్ణుడు కొడుకుగా దొరకాలి, మాకు కూడా కృష్ణుడు అమ్మగా పిలవాలి. సో సర్వజ్ఞ, ఎవరి హృదయంలో ఏమి జరుగుతుంది తనకి తెలుసు. మనం గాంధారి ఒక కథ వింటాము, ఎలా మహాభారత్లో గాంధారి దుర్యోధన్కి ఏం చెప్తుంది, నా పతివ్రత అంటే మొత్తం డీటెయిల్స్ చెప్పకుండా దుర్యోధన్తో చెప్తుందన్నమాట, నువ్వు ఒక్కసారి నది స్నానం చేసి నగ్నంగా రా నా ముందు. సో ఎప్పుడైతే ఆ దుర్యోధన్ ఇలా నది స్నానం చేసి నగ్నంగా నడుస్తూ వచ్చినప్పటికీ కృష్ణుడు ఆపుతారు, ఆపేసి ఏం చెప్తారు, ఇలా వెళ్ళకూడదు అమ్మ, అమ్మ చెప్పింది, అమ్మ అలానే చెప్తుంది కానీ ఆ మాత్రం బుద్ధి మనలో ఉండాలి కదా, ఇలా మనం వెళ్ళకూడదు, కనీసం కింద భాగమైనా ఓ ఆకు పెట్టేసి వెళ్ళాలి కానీ ఇలా వెళ్ళకూడదు. సో అప్పుడు మొత్తం మీద ఏమవుతుంది, ఎప్పుడైతే దుర్యోధన్ వెళ్ళి గాంధారి ముందు నిలబడతారు అప్పుడు గాంధారి ఆ తీస్తుందన్నమాట. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడ ఒక నల్ల రుమాలు కట్టేసి కళ్ళుని కట్టేసి ఉంది, ఎప్పుడైతే తీస్తుంది ఆయన కళ్ళు తీరుస్తుంది ఆ పతివ్రత బలము తోని ఆ దుర్యోధన వైపు చూడడం వల్ల దుర్యోధన్ తాలూకా మొత్తం శరీరం ఇన్నముగా తయారైపోతుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆకు పెట్టి ఉంది కింద భాగంలో, ఆ ఒక భాగం వీక్గా ఉండిపోతుంది. సో మహాభారత యుద్ధంలో చివరిలో భీముడు అక్కడే కొడతాడనమాట. సో ఎప్పుడైతే గదాతో అక్కడ కొడతాడు దుర్యోధన్ చంపబడతాడు. సో గాంధారికి చాలా కోపం వస్తుంది. సో అప్పుడు ఆవిడ దుర్యోధన్తో అడుగుతుందనమాట, నీకు ఇలాంటి బుద్ధి ఎవరిచ్చారు, నేను చాలా చక్కగా నీకు చెప్పాను నగ్నంగా రమ్మని. అప్పుడు దుర్యోధన్ అంటాడు, అమ్మ నేను అలానే వస్తున్నాను కానీ దారిలో వాసుదేవ్ కృష్ణుడు కనిపించాడు, తను ఇలా చెప్పాడు అందుకోసం నేను ఇలా వచ్చాను అని. అప్పుడు గాంధారికి చాలా కోపం వచ్చేస్తుంది. ఒకవైపు కోపం, ఒకవైపు ఆలోచన, నిజంగానే కృష్ణుడు భగవంతుడేమో, తనకి ఎలా తెలుస్తుంది, నేను ఎవరికీ చెప్పలేదు, నా పని మనుషులో భర్తతో కూడా చెప్పలేదు, నాకు వచ్చిన ఆలోచన దుర్యోధన్ చెవుల్లో చెప్పాను, నువ్వు నది స్నానం చేసిరా. కానీ అదే సమయంలో కృష్ణుడు అక్కడికి ఎలా వెళ్ళిపోయాడు, ఎలా చెప్పాడు. ఈ యొక్క పతివ్రత నారి తాలూకా బలం గురించి శాస్త్రంలో ఎంత చెప్పబడింది. గాంధారి ఏం చేసింది, ఆవిడేం పెద్ద తపస్సు చేయలేదు, ఏదో జపం చేయలేదు, ఏమీ లేదు, ఓన్లీ భర్తని సేవాని అందించింది. సో భర్తని సేవాని అందించడం వల్ల ఆవిడలో ఎంత ఎక్కువ శక్తి వచ్చింది. మోడర్న్ జనరేషన్లో భర్తని సేవ చెయ్యాలని ఆ కాన్సెప్టే లేదు, దాన్ని అందరు చీప్గా అనుకుంటున్నారు, ఎందుకు చేయాలి, మాకేంటి అవసరం, అందరు సమానంగా ఉండాలి. శ్రీల ప్రభుపాద్ భాగవతం భాష్యం మనం వింటే అని ఎంత చక్కగా భాష్యంలో చెప్తున్నారు, ఒక్క వైఫ్ ఎలా బిహేవ్ చేయాలి, హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి, ఎంత ఒబీడియంట్గా ఎంత చక్కగా ఉండాలి. చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే, మేము ఒబీడియంట్గా ఉండాలన్నప్పుడు కూడా ఆ పర్సన్కి అంత అర్హత లేకపోవచ్చు కదా మాతాజీ అని చాలామందికి ఇది క్వశ్చన్ నాకు అడుగుతూ ఉంటారు. మీరు అలానే చెప్తారు కానీ భర్తకి అంత అర్హత లేనప్పుడు మనం ఎలా సేవాన్ని అందించగలుగుతాము. ఆశ్యాలిటో చరిత్రలో చెప్పిన భర్తలు అందరూ చాలా గొప్ప శుద్ధ భక్తులు. శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో చవన్ ముని ఒక కథ ఉంది, మీరందరూ విన్నారా, ఎవరు విన్నారు చవన్ ముని కథ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎలా సరయతి, సరయతి రాజాకి ఒక అమ్మాయి ఉండేది సుకన్య. సో ఆ సరయతి రాజా ఒకనప్పుడు చవన్ ముని ఆశ్రమానికి వెళ్తారు, ఒకసారి కలుస్తాము ఆయన ఒక ఆశీర్వాదం తీసుకుందామని. సో ఎప్పుడైతే చవన్ ముని ఆశ్రమం లోపలికి వెళ్తారు, చవన్ ముని ఎక్కడ కనిపించట్లేదు. సో వాళ్ళ ఆశ్రమం చాలా అందంగా ఉంది, ఆ రోజుల్లో ఋషి ముని ఆశ్రమాలు కూడా చాలా అందంగా ఉండేది, పండ్లు పువ్వులు ఎక్కడ చూసినా చెట్లు, చాలా రమణీయమైన స్థలం అనమాట. సో అందరు ఇలా తిరుగుతూ ఉంటే ఆ సైనికులు అందరూ వెతుకుంటున్నారు చవన్ ముని ఎక్కడ కనిపించట్లేదు. సో ఆ సరయతి రాజా తాలూకా అమ్మాయి సుకన్య ఆవిడ కూడా తిరుగుతుంది. సో తిరుగుతూ వాడు ఏం చూసిందంటే ఒక చీమ కొండ ఉంది. సో ఆ చీమ కొండ లోపల నుంచి రెండు లైట్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఆవిడ ఏమనుకుందంటే, ఒక్కొక్కసారి ఆ పురుగులు ఉంటాయి, పురుగుల లోపల నుంచి లైట్ బయటికి వస్తుంది, సో అలాంటి ఏమైనా పురుగు ఉందేమో అని ఆవిడ వెంటనే ఏం చేసిందంటే, కింద ముళ్ళులు ఉంటే ఆ ముళ్ళులతోని ఆ రెండు లైట్ వైపు ఆ పురుగులు ఏమున్నాయని పోడు చేసింది. కానీ అది ఎవరనుకుంటున్నారు, చవన్ ముని. చవన్ ముని ఎంతలాగా తపస్య చేస్తున్నారంటే, చవన్ ముని చుట్టుపక్క చీమకొండ తయారైపోయింది. సో ఆయన రెండు కళ్ళుల నుంచి లైట్ వస్తుందన్నమాట, ఆ రెండు లైటే ఆవిడ ఏదో పురుగు అనుకుందనమాట పోడు చేసింది. ఎప్పుడైతే ఆవిడ ఇలా పోడు చేసింది, చవన్ ముని బయటికి వచ్చి చాలా కోప్పడారు. ఇప్పుడు చాలా కోపం అయిపోతున్నారు, బహుశా రాజాని శపించేస్తారేమో, రాజాకి ఆ నిమిషం ఏం అర్థం అవ్వలేదు. సో వెంటనే చవన్ మునికి, మీ నా అమ్మాయితోని మీకు అంటే నా అమ్మాయి మీకు దానం ఇస్తాను, అంటే పెళ్ళి చేపిస్తానని వెంటనే అమ్మాయిని ముందు పెట్టేస్తారనమాట. అప్పుడు చవన్ ముని క్రోధం కొంచెం తగ్గిపోతుంది, అండ్ చవన్ మునికి సుకన్యకి పెళ్ళి జరుగుతుంది. కానీ మీరు ఊహించండి, చవన్ ముని ఒక వయసు ఎంత అనుకుంటున్నారు, సుకన్య తాలూకా తాతగారి వయసు అనమాట. కానీ శ్రీమద్ భాగవతం 9వ స్కందం 3వ అధ్యాయంలో ఎంత చక్కగా దాని ఋషుల ప్రభుపాద ఒక భాష్యంలో రాస్తున్నారు, చవన్ ముని ఒక స్వభావం మంచిది కాదనమాట. ఆయన ఎప్పుడూ చాలా ఇరిటేబుల్ అనమాట, చాలా కోపంతో ఉండడము, ఎవరి పట్ల ప్రేమ అనేది చూపించేవారు కాదనమాట. ఆయన చాలా క్రూరంగా ఉండేవారు. అంత క్రూరంగా ఉన్నప్పుడు కూడా సుకన్య ఎప్పుడు తన్ని చక్కగా సేవని అందించేదన్నమాట. సో ఇలా సేవని అందించడం వల్ల ఒక్కరోజు అశ్విని కుమారులు అక్కడ వస్తారన్నమాట. అండ్ ఆ అశ్విని కుమారులు ఏం చేస్తారు, ఈ చవన్ మునిని చేతితో పట్టుకొని నదిలో ములిగేస్తారు. అండ్ ములిగినప్పటికీ ఆయన బయటికి వచ్చినప్పటికీ చాలా యవ్వనంగానే మంచిగా తయారవుతారన్నమాట. సో మనం చరిత్రంలో చూస్తే, మనం ఏ కథలు చూసినప్పటికైనా పతివ్రత స్త్రీ తాలూకా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. మహాభారత్లో వనపర్వలో ఒక కథ వస్తుంది, ఎలా యుధిష్ఠర్ మహారాజ్ మార్కండ్య మునికి అడుగుతున్నారనమాట, ద్రౌపది చాలా పతివ్రత నారి, ద్రౌపదికైనా మించి ఎవరైనా ఉన్నారా అని మార్కండ్య మునితో అడుగుతారనమాట. సో మార్కండ్య ముని చెప్తారు, ఆ ఉన్నారు, ఎందుకు లేదు, నువ్వు సావిత్రి గురించి వినలేదా అని వెంటనే సావిత్రి సత్యవాన్ కథ చెప్తారు. సావిత్రి సత్యవాన్ కథ మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటాము. ఎలా సావిత్రి సత్యవాన్ ఒక శరీరాన్ని యమరాజు తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా ఆవిడ మళ్ళీ తీసుకొని తిరిగి వస్తుంది. అండ్ ఇంకొక కథ ఒక పురాణంలో నేను చదివాను, ఎలా ఒక అతను తన వృద్ధ తల్లిని వదిలేసి తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఒకసారి ఒక పక్షిని చూస్తాడు. ఆ చిన్న పక్షి ఏదో తింటూ ఉంటే ఒక పెద్ద రాబందు వచ్చి ఆ పక్షిని తినడానికి ప్రయత్నిస్తుంది. సో తను కోపంతోనే ఆ రాబందు వైపు చూస్తాడు. కోపంతో చూడడం వల్ల ఆ రాబందు భస్మం అయిపోతుంది అనమాట. సో తను ఆలోచిస్తాడు, ఆహా నాలో ఇంత శక్తి వచ్చేసిందా అని నాకు తెలియదు, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి తను తపస్సు చేసుకుంటున్నాడు, ఇది బాగుంది నా కొత్త శక్తి, ఎవరి వైపు కోపంతో చూస్తేనే భస్మం అయిపోతుంది, తను ఆనందిస్తున్నాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, తనకు ఆకలేసింది. ఆ రోజుల్లో ఏం చేస్తారు, ఆకలేస్తే మధుకరి భీక్షకి వెళ్ళాలి. సో భీక్షకి వెళ్తాడు, ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొడతాడు. తలుపు కొట్టినప్పటికీ ఒక భార్య వచ్చి, ఇప్పుడే వస్తానండి నేను దానం తెస్తాను చెప్పేసి వెళ్ళిపోతుంది. కానీ అదే సమయంలో భర్త వస్తాడు. సో భర్త వచ్చినప్పటికీ ఆ భార్య బిజీ అయిపోతుంది. భర్త వచ్చాడు కనుక తనకి చేతి కడుగుపించడం, తనకి భోజనం పెట్టడం, అలా తన భర్త వెనక బిజీ అయిపోతుంది. ఇతను వేచి ఉన్నాడు, లోపలికి వెళ్ళి ఇప్పుడు వస్తుందనింది, ఇప్పుడు వస్తుందనింది, ఇంకా రాలేదేంటి అని. ఆ భర్త తినిన తర్వాత, మొత్తం అక్కడ పని జరిగిన తర్వాత అప్పుడు ఆవిడ బయటికి వస్తుంది అనమాట దానం ఇవ్వడానికి. ఎప్పుడైతే అప్పుడు ఆవిడ బయటికి వస్తుంది దానం ఇవ్వడానికి, అప్పుడు తిని అనుకుంటాడనమాట, కోపంతో చూశాననుకోండి భస్మం అయిపోతుంది కదా, ఎందుకంటే ఇందాక ఏమైంది, ఆ రాబందు భస్మం అయిపోయిందనమాట. సో తను కూడా వెంటనే పతివ్రత స్త్రీ వైపు చూసి చాలా కోపంతో చూస్తున్నాడనమాట, ఈవిడ కూడా ఇప్పుడే భస్మం అయిపోతుందని. సో ఆవిడకి నవ్వు వచ్చేస్తుంది అనమాట. సో ఆవిడ నవ్వుతూ నవ్వుతూ చెప్తుంది, నేను ఆ రాబందుని కాదు, నా వైపు ఇలా చూస్తే నాకేమి జరగదు, భిక్ష కావాలంటే తీసుకో లేదంటే వెళ్ళిపో అంటాడు. సో తీసుకుని వెళ్ళిపోతాడు, కానీ సగం దారి వెళ్ళి వెనకొస్తాడు. ఈవిడికి ఎలా తెలిసింది జరిగింది, అదెక్కడో ఏదో కొండపైన జరిగింది, వీరెక్కడో గ్రామవాసులు ఇక్కడ ఉంటున్నారు, నేను అక్కడి నుంచి వచ్చి భిక్ష అడిగినప్పటికీ అక్కడ జరిగిన ఘటన ఈవిడికి ఎలా తెలిసింది. పరిగెత్తి మళ్ళీ వెనక్కి వెళ్తాడు, మళ్ళీ తలుపు కొడతాడు. అమ్మా నీ గురువుగా నేను స్వీకరిస్తున్నాను, నన్ను చెప్పు, నేను నీ శిష్యుడిని, చెప్పు ఇది ఎలా జరిగింది. సో అప్పుడు ఆవిడ నవ్వుతుందనమాట, నేను నీలాగా ఏం తపస్యాలు ఏం చేయలేదు బాబు, కాకపోతే నేను నా భర్తని చాలా చక్కగా సేవని అందించాను, అని అలా చేయడం వల్ల నాకు ఒక పవర్ వచ్చింది. సో ఆ పవర్ వల్ల పూర్వంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరుగుతుంది నాకు అన్నీ తెలుసు. సో ఇప్పుడు తిని అంటాడనమాట, ఇప్పుడు నేను మీ గురువుగా స్వీకరించాను కదా, నాకు చెప్పండి తల్లి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి. సో అప్పుడు ఆవిడ అంటుందనమాట, నువ్వు నీ వృద్ధ తల్లిని అలా వదిలేసి వచ్చేసావు కదా, నువ్వు వెనక వెళ్ళి ఆవిడని సేవని అందించు. సో అప్పుడు తిని అంటాడు, ఏ సర్వధర్మాన్ పరిత్యజ్య, అందరికైనా ఎక్కువ ఇంపార్టెంట్ భగవంతుని పూజించడం, మళ్ళీ మీరేంటే నాకు వెనక వెళ్ళమంటున్నారు, తల్లిని చూసుకోమంటున్నారు. సో అప్పుడు ఆవిడ అంటుంది, అవును సర్వధర్మాన్ పరిత్యజ్య బాగానే ఉంది, కానీ నువ్వు భగవంతుడి కోసం ప్యూర్గా వచ్చావనుకో, నాకు భగవంతుడు తప్ప ఏమీ అవసరం లేదు, అప్పుడు భగవంతుడు తప్పకుండా నీ తల్లిని చూసుకుంటాడు, అవసరం లేదు. కానీ నీలో కొన్ని మిక్స్చర్ ఉన్నాయి, నీకు పేరు కావాలి, అందరు నాకు స్వీకరించాలి, ప్రతిష్ట పేరు, నాకు ఒక ఫేము నేము ఉండాలి, నాకులో కొన్ని సిద్ధులు ఉండాలి అంటే, అలాంటప్పుడు నీ యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ భక్తి చేసుకో. ఎవరికైతే శుద్ధ భక్తి కావాలనుకోండి అప్పుడు ఇలాంటి ఏ నియమ నిబంధనలు లేదు, కానీ ఎవరు శుద్ధ భక్తి కోసం కాదు కానీ ఇంకేదో మైండ్లో ఉంచుని వెళ్ళినప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఎగ్జెంప్షన్స్ లేదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, చాలాసారి చాలామంది మాతాజీలు ఇంట్లో పని మానేసి జపం చేసుకుంటూ ఉంటారు, 64 మాలలు, 32 మాలలు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు సోఫా మీద మాల చేస్తూ కనిపిస్తాడు, బాత్రూంలో భర్త బట్టలు కడుగుతూ కనిపిస్తాడు. ఇదేంటి మాతాజీ, ఇదేం జరుగుతుందంటే, మాతాజీ నేను జపం చేసుకున్నాను మాతాజీ 64 రౌండ్స్ కార్తీక మాసం అనుకున్నాను, అమ్మ అలా కాదమ్మా ఈ మాల పెట్టేసి బట్టలు చేసుకో అనేది. ఎందుకంటే వైష్ణవ సేవ అంటే మనం ఏమనుకుంటాం, వైష్ణవ సేవ అంటే సేవ చేయడానికి ఎవరో వైష్ణవికి వెతుకోవాలి, అక్కర్లేదు, ఇంట్లోనే వైష్ణవ్ భర్తని సేవ చేస్తేనే వైష్ణవికి సేవ చేసినట్లే. భర్తని సేవ అందించడం, భర్తని రెస్పెక్ట్ ఇవ్వడం. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, అలాంటప్పుడు నేను రేపటి నుంచి నాన్ వెజ్ తినడం మొదలు పెట్టేయాలి, ఎందుకంటే మీరు చెప్పారు భర్తని రెస్పెక్ట్ చేయాలి, నా భర్త అయితే నాన్ వెజ్ తింటాడు నన్ను నాన్ వెజ్ తినమంటాడు నా పరిస్థితి ఏంటి. నేను అలా చెప్పట్లేదు, కొంచెం వివేకం, కొంచెం వివేకంతో ఆలోచించండి. ఎవరైతే అదృష్టవంతులు, వాళ్ళ భర్తలు ఆల్రెడీ భక్తులుగా ఉన్నారు, వాళ్ళకి ఏంటి సమస్య? అసలు స్త్రీలు పెద్దగా కష్టపడే అవసరమే లేదు. ఎవరు భర్త అయితే భక్తి చేస్తున్నాడు అలాంటి భర్తకి సేవాన్ని అందిస్తేనే భక్తి చేసినట్లయిపోతుంది, ప్రత్యేకంగా విడిగా భక్తి చేసే అవసరం లేదు. భర్త పూజ చేస్తే పువ్వులు తీసుకొని రావడం, భర్త పూజ చేసినప్పటికీ వంట చేసి నైవేద్యంకి అన్ని సామాగ్రులు తయారు చేయడం, అదే భక్తియుక్త సేవ. కానీ ఇప్పుడు అందరికీ ఆ కాన్సెప్ట్స్ క్లియర్ లేదు, భర్త వైపు గౌరవం లేదు, నేను చేస్తాను నువ్వు తీసుకోరా అంట, అండ్ మర్యాదతో మాట్లాడడం అది కూడా లేదు. ఇప్పుడు యాక్చువల్గా పూర్వంలో భర్త పేరు కూడా చెప్పేవారు కాదు, అంత రెస్పెక్ట్గా పిలిచేవారు పిలిచేవారనమాట. ఇప్పుడు ఎలా ఉంది, పేరుతో పిలుస్తారు. అసలు భర్తని పిలుస్తున్నారా కుక్కని పిలుస్తున్నారా కూడా మనకి తేడా తెలియదు, ఆ మాట్లాడే విధానం, ఆ పిలిచే విధానం అలా ఉంటుంది. ఒక్కొక్కసారి మా స్కూల్లో మేము టీచర్స్ని చూస్తాం కదా, ఒక్కొక్కసారి ఫోన్ చేసి భర్త లేట్ అయిపోయారనుకోండి గాడి తీసుకుని రావడానికైనా పికప్ చేయడానికైనా, నేను ఆశ్చర్యపోతాను వాళ్ళు మాట్లాడే విధానం. ఫోన్ పెట్టిన తర్వాత అడుగుతాను ఎవరిని పిలిచారు మీ అబ్బాయి కంటే, లేదండి తనే అంటాడు, నేను షాక్ అయిపోతానమ్మో ఎందుకండి ఇలా. కానీ ఇప్పుడు అది కల్చరు, అదే ఫ్యాషన్. ఒకవేళ ఎవరైనా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే పక్క వాళ్ళని అవుతారు, ఈవిడేంటి ఇలా ఏదో సావిత్రి సత్యవాణి లాగా మళ్ళీ ఇది మనకి ఈ కలియుగంలో కనిపిస్తుంది అని అలా బిహేవ్ చేస్తారు. అరే వాళ్ళు ఇలా నవ్వినా నవ్వనియండి, వాళ్ళు దూకేస్తే మనం దూకేస్తామేంటి. ఇది మన వేదిక కల్చర్, హస్బెండ్ని రెస్పెక్ట్ ఇస్తూ. శాస్త్రంలో అంటారు ఎవరైతే భర్తని గౌరవిస్తారో అలాంటి వాళ్ళు భర్త చిరోకాలు బ్రతుకుంటాడు. గౌరవం అనేది ఇవ్వడం, ఇది మన, దిస్ ఇస్ అవర్ కల్చర్, ఇది మన కల్చర్. వైష్ణవ సేవ అంటే భర్తకి సేవని అందించడం. ఎవరు భర్తలు అయితే భక్తి మార్గంలో లేరు అలాంటి వాళ్ళ దగ్గర మనం మన ప్రయారిటీస్ క్లియర్గా పెట్టేసుకోవచ్చు. లేదు నేను నాకు చాంటింగ్ చేయాలి, లేదు నేను ఈ నాన్ వెజ్ తినను, లేదు నేను టీ కాఫీ తాగను, లేదు నేను ఆనియన్ గార్లిక్ తినను, లేదు నేను ఊరికే సోషల్ లైఫ్ మీడియా నేను రాను. ఎందుకంటే ఈ మానవ జీవితం మళ్ళీ తిరిగి వస్తుంది లేదో తెలియదు. సో మన స్పిరిచువల్ లైఫ్ది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం అన్నీ చేసేస్తున్నామా లేదా. కానీ ఎప్పుడైతే భర్త కూడా భక్తుడుగా ఉన్నాడు అప్పుడు ఇంకా ప్రాబ్లమే లేదు, ఇద్దరు కలిసి జపం చేసుకోవచ్చు. అండ్ ఎవరిది ఏంటి రోలు, ఆ రోల్ని వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ఒక కార్ తాలూకు ఫ్రంట్ టైర్స్ ఫ్రంట్లోనే ఉండాలి, బ్యాక్ టైర్స్ బ్యాక్లోనే ఉండాలి. బ్యాక్ టైర్స్ లేదు నేను ఫ్రంట్లో వెళ్తాను, ఫ్రంట్ కాదు నేను బ్యాక్ వస్తానంటే అవ్వదు. భర్త ఎలా గైడ్ చేస్తే ఓ భార్య అలానే నడవాలి. నేను అలా నడవడం వల్ల ఏమవుతుంది, సి సో మచ్ పవర్ విదౌట్ ఎనీ తపస్య. ఇక్కడ గాంధారి ఏం తపస్య చేసింది, ఏమీ కాదు. కానీ భర్త వైపు చేస్ట్గా పతివ్రత నారీగా ఉండడం వల్ల తనలో ఎంత పవర్ వచ్చింది. అండ్ సర్వజ్ఞ, మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం, భగవంతుడు సర్వజ్ఞ. సో గాంధారితో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ మనకి ఇంకో ఒక రుజువు, ఎలా ఎక్కడ ఏమి జరుగుతుంది భగవంతుడు ఎల్లప్పుడూ అన్నీ కవర్ తీసుకుంటారు, ఎక్కడ అర్జున్కి ఎటువంటి ప్రాబ్లం రాదు కదా ముందే అన్నీ ఆయన ప్లాన్ చేసుకుంటారు. ఇంకొక ప్రసిద్ధమైన కథ మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, ఎలా భీష్మ యుద్ధం చేస్తూ ఉంటే దుర్యోధన్కి సాటిస్ఫికేషన్ లేదు. సో 9వ రోజు వెళ్ళి భీష్ముడితో వాదిస్తాడనమాట, మీరేదో పక్షపాతం చూపిస్తున్నారు, సరిగ్గా మీరు యుద్ధం చెయ్యట్లేదు, మీలో ఉన్న సామర్థ్యానికి ఇప్పటికీ పాండవాలు చంపబడాలి, ఇంకా బ్రతికి ఉన్నారంటే మీకు వాళ్ళ పట్ల ఏదో విశేషమైన ప్రేమ ఉంది, మీరు బాణం సరిగ్గా వేయట్లేదు. సో అప్పుడు భీష్మ కూడా కోపం వచ్చేసి, ఇగో చూడు నా దగ్గర 5 బాణాలు ఉన్నాయి, ఈ బాణాల్లో నా జీవితం ఒక తపస్య తాలూకు ఫలితం ఇదే, నేను ఆ జీవన్ ఏదైతే తపస్య చేశానో దాని ఒక ప్రతిఫలం ఈ 5 బాణాలే, రేపు నేను ఈ 5 పాండవాల్ని చంపేస్తాను, నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను. అప్పుడు దుర్యోధన్ అంటాడు, ఇదంతా బాగుంది, మీరు వాగ్దానం ఇచ్చారు, కానీ ఈ ఐదు బాణాలు రేపు పొద్దున లేచిన తర్వాత ఈ ఐదు బాణం ఇక్కడే పెట్టాను, అగో ఇక్కడే పెట్టాను, ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పొచ్చేమో, మీది గ్యారంటీ లేదు, ఐదు బాణాలు నాకు ఇచ్చేయండి, నేను నా దగ్గర జాడుకుంటాడనమాట. అప్పుడు ఏమవుతుంది, ఐదు బాణాలు దుర్యోధన్ దగ్గర ఉంచుకుంటాడు. అన్న ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తారు, అర్జున్తో చెప్తారనమాట, రా మనం ఒక్కసారి దుర్యోధన్తో మాట్లాడి చూద్దాము. అప్పుడు అర్జున్కి అప్పటికే కోపం, మనకేంటి పని దుర్యోధన్తో, మనం ఎందుకు వెళ్ళాలి దుర్యోధన్ దగ్గర. సో అప్పుడు కృష్ణుడు గుర్తు చేస్తారనమాట, నీకు గుర్తుందా ఆ రోజుల్లో వనవాసంలో ఉన్నప్పుడు దుర్యోధన్కి చిత్రసేన గంధర్వ నుంచి నువ్వు కాపాడావు, అప్పుడు దుర్యోధన్ నీకు మాట ఇచ్చాడు, నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నాకు అడుగు, ఈరోజు నువ్వు వెళ్ళి దుర్యోధన్కి ఐదు బాణాలు అడుగు. ఏ ఐదు బాణాలు కూడా తెలియదు అర్జున్కి, బ్లైండ్గా కృష్ణుడు ఏం చెప్తే అలా ఫాలో అయిపోతున్నాడు. వెళ్తాడు దుర్యోధన్ దగ్గరికి, అడుగుతాడు. వచ్చినప్పటికి దుర్యోధన్ చాలా తీయగా మాట్లాడతాడు. ఎప్పుడైతే అర్జున్ లోపలికి వస్తాడు, దుర్యోధన్ మాట్లాడతాడనమాట, ఆహా నువ్వు వచ్చావా, ఏంటి నీకేం కావాలి తమ్ముడు, నువ్వు ప్రేమతో అడిగితే నా ప్రాణం ఇచ్చేస్తాను, యుద్ధం ఎందుకు నీకు అన్నీ ఇచ్చేస్తానని గొప్ప గొప్పగా మాట్లాడతాడు. అప్పుడు అర్జున్ అంటాడనమాట, ఏమి వద్దు, ఇందాక ఐదు బాణాలు మీ దగ్గర ఉన్నాయి కదా, అదే నాకు కావాలి. అప్పుడు దుర్యోధన్ ఆశ్చర్యపోతాడు, బాణం ఇవ్వడం ఇచ్చేస్తాడు కానీ తను ఒక్కటే అడుగుతాడు, నాకు కావాల్సింది ఒకే ఒక ఆన్సర్, ఈ బాణాలు నా దగ్గర ఉన్నాయని నీకెవరు చెప్పారు. సో అప్పుడు వెనక నుంచి కృష్ణుడు నవ్వుతూ వస్తాడనమాట, నేనే చెప్పానని. సో అప్పుడు దుర్యోధన్ ఒక్కసారి ఆలోచిస్తాడు, బహుశా నిజంగానే తను భగవంతుడు, ఎందుకంటే ఈ వార్తాలాపంలో ఎవరు లేరు, భీష్ముడు అండ్ దుర్యోధన్, ఆ తప్ప ఎవరికి తెలియదు ఈ బాణం గురించి. అండ్ ఒకసారి భీష్ముడు దుర్యోధన్తో అంటాడనమాట, సరే అయిపోయింది అయిపోయింది, జరిగింది జరిగిందిలే, నువ్వు పొద్దున సరిగా, నేను రాత్రి అంతా తపస్సు చేసుకుంటాను, పొద్దున సరిగా నీ భార్యను పంపించు, నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను, నేను బ్లెస్సింగ్స్ ఇస్తే తప్పకుండా నువ్వు చిరకాలం బ్రతుకుంటావు. దానిలో కూడా కృష్ణుడు మోసం చేస్తారు. కృష్ణుడు ఏం చేస్తారు, మధ్యరాత్రిలోనే ద్రౌపదికి లేపుతారు, లేపేసి నువ్వు రా అంటారు. ఎక్కడికి స్వామి అంటే, నువ్వు రా అన్నాను కదా, నువ్వు రా, భీష్ముడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకో. సో ద్రౌపదికి ఏం అర్థం అవ్వదు, ఇప్పుడు మధ్యరాత్రిలో వెళ్ళి దండం పెట్టడం ఏంటని నువ్వు చెయ్యి అంటారు అంతే. అప్పుడు కూడా కృష్ణుడు ఏం చేస్తారు, ద్రౌపది తాలూకా చప్పల్స్లోని మువ్వులు ఉన్నాయన్నమాట, గంటలు ఉన్నాయి, ఎందుకంటే ఆ వాళ్ళు దేవర్ ప్రిన్సెస్ అండ్ క్వీన్స్, సో వాళ్ళ చప్పలు కూడా చాలా డెకరేషన్గా ఉంటాయన్నమాట, సో అది సప్పుడు చేస్తాయి కదా, అందుకోసం చప్పలు తీసేయమన్నారు పక్కనే, నువ్వు చప్పలు పక్కనే తీ, నువ్వు నడుచుకుని వెళ్ళంటారు. అండ్ కృష్ణుడు వెనక ద్రౌపది చప్పలు పట్టుకుని వెళ్తున్నారు. అండ్ ఎప్పుడైతే ద్రౌపది ఆ భీష్ముడి తాలూకా గది లోపలికి వెళ్తుంది, భీష్ముడు తిరుగుతాడనమాట, ఈవిడేంటి ఇంత తొందరగా వచ్చేసింది, ఇంకా చేస్తున్నాను బ్రహ్మ ముహూర్తంలో. సో వెంటనే అతనేమనుకుంటాడు, దుర్యోధన్ తాలూకా భార్య ఏమో, ఎందుకంటే ఆ రోజుల్లో చీర వాళ్ళు ఇక్కడి వరకు కవర్ చేసేవారు. సో ఎప్పుడైతే వాళ్ళు వంగి ప్రణామం చేస్తుంది, వెంటనే ఈవిడే సౌభాగ్యవతి భవ అని భీష్ముడు ఆశీర్వాదం ఇచ్చేస్తారు. అండ్ ఎప్పుడైతే ద్రౌపది ఇంకా పైకి చూస్తుంది, ఆయన ఆశ్చర్యపోతాడు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నేను దుర్యోధన్ భార్యని పిలిచాను. అప్పుడు వెనక కృష్ణుడు నవ్వుతూ చప్పలు పట్టుకొని నిలబడతాడనమాట, నేనే తీసుకువచ్చాను. అప్పుడు భీష్ముడు నవ్వుతాడనమాట, స్వామి అసలు నీ భక్తుడిని ఎవరు ఏమీ చేయలేరు, నమ్మే భక్త ప్రణశ్యతి అని నువ్వు చెప్పావు కదా, నీ భక్తుడిని నువ్వు ఎల్లప్పుడూ కాపాడుతావు అని భీష్ముడు మనసులో అనుకుంటున్నాడనమాట. సో ఇది భగవంతుడు సర్వజ్ఞ, అందుగురించి భక్తులుగా మనం ఎప్పుడు తొందరపడి స్వామికి ఏమి అడగకూడదు. మనం అడిగినా లేనా మనకేం అవసరం, మనకి ఇప్పుడు ఏం కావాలి, ఆయనకి మనకైనా బాగా తెలుసు. మనం ఒక్కొక్కసారి ఏదో కోరిక లిస్ట్ పెట్టేస్తాం, ఇది కావాలి అది కావాలి ఇది కావాలి, కానీ మనకంత బుద్ధి లేదు అది మన కోసం మంచిదా కాదా. అందుకోసం స్వామి దగ్గరికి వెళ్ళినప్పటికీ జస్ట్ ఆయన్ని ప్రేమించడము, నాకు నువ్వు కావాలి నీ భక్తి కావాలని మనము కోరుకోవాలి. సో భగవంతుడు సర్వజ్ఞ, అన్నీ ఆయనకి తెలుసు. నెక్స్ట్ గుణానికి వెళ్ళిపోదాము. దక్ష ఎక్స్పర్ట్, భగవంతుడు చాలా ఎక్స్పర్ట్గా ఉంటాడు, ఎటువంటి ప్రాబ్లం అయినా నిమిషంలో అయినా సార్ట్ అవుట్ చేసేస్తాం. మనందరికీ తెలుసు ఈ దుర్వాసముని కథ, ఎలా దుర్వాసముని దుర్యోధన్ దగ్గరికి వెళితే దుర్యోధన్ చక్కగా భోజనం పెడతాడు, అండ్ దుర్బుద్ధి దుర్యోధన్ ఆలోచిస్తాడనమాట, నేనైతే దుర్వాసమునికి బాగానే భోజనం పెట్టాను కానీ ఈ పాండవాలు వనంలో ఉన్నారు, సో వాళ్ళు ఎలాగో భోజనం పెట్టలేరు, దుర్వాసమునికి కోపం ఎక్కువ, సో కావాలని చెప్తాడనమాట, నేను మీకు అందించిన సేవతో మీరు సంతోషపడారంటే దయచేసి నా ఒక్క కోరిక పూర్తి చేయండి. ఏంటి ఆ కోరిక అంటే, వెళ్ళి మా అన్నయ్య యుధిష్ఠిర్ మహారాజు ఒక ఆతిథ్యత్వం కూడా మీరు, ఆతిథ్యత్వం అంటే ఆయన ఇచ్చిన రిసెప్షన్ని మీరు స్వీకరించండి అని. సో అప్పుడు దుర్వాసముని అంటారు, సరే అయితే ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆయన ఈ వనంలో ఉంటారు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు. సో అప్పుడు దుర్వాసముని 60,000 60,000 శిష్యులతోని నడుస్తూ ఆ జపం చేస్తూ ఆ వనానికి చేరుతారు. ఆయన చేరినప్పుడు ఎప్పుడైతే యుధిష్ఠిర్ మహారాజ్ చూస్తారో ఆయన చాలా ఆనందిస్తారనమాట. ఒకటి గమనించండి, మనం అనుకోవచ్చు పాండవాలు ఎప్పుడు దుఃఖంలో ఉన్నారు, భగవంతుడు పాండవాలకి సుఖం ఎందుకు ఇవ్వలేదు, కానీ భగవంతుడు ఒక ప్లానింగ్ చాలా బాగుంది. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏర్పడకపోతే వీళ్ళు ఎప్పుడు మెటలిస్టిక్ లైఫ్లో ఉండిపోతారు. రాజ్యం అంటే ఏంటి, ఆ రాజ్య సమస్యలు, ఆ పౌరుల తాలూకా సమస్యలు అదే. కానీ ఇక్కడ వనంలో ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉందన్నమాట. వాళ్ళు ఎల్లప్పుడూ సాధువులతోనే మాట్లాడుతూ ఉంటున్నారు. ఇక్కడికి వెళ్తే ఈ మార్కండ ఋషితో ఏదో బోధనాలు వింటారు, ఇక్కడ వెళ్తే ఆ ఋషుల దగ్గర ఏదో మాటలు వింటారు. సో మానుష్య జీవితం తాలూకా గమ్యం ఏంటి, సత్సంగంలో ఉండడము, సత్సంగం వినడము, సత్సాంగత్యంలో ఉండడము, అండ్ అది వాళ్ళు హ్యాపీగా చేయగలుగుతున్నారు. అండ్ సత్సాంగత్యంలో ఉండడం వల్ల ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరిస్తున్నారు అనే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. అక్కడ ఫ్రీగా ఉన్నారు, రాజ్యంలో ఉంటే అంత టైం ఉండదు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు, ఓహో దుర్వాసముని వచ్చారు, ఇప్పుడు ఆయన దగ్గర సత్సంగం తీసుకుందామని. కానీ వెంటనే దుర్వాసముని ఏమంటారు, మాకందరికీ చాలా ఆకలేసింది, దయచేసి భోజనాలు ఏర్పాటు చేయండి అని. ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ అంటారు, సరే అయితే మీరు నది స్నానం చేసి రండి, మేము ఇప్పుడే ఏర్పాట్లు చేస్తాం. అయితే మనందరికీ తెలుసు ఎలా, ద్రౌపది దగ్గర అక్షయ పాత్ర ఉండేది. సో అక్షయ పాత్ర సూర్యుడు ప్రసాదించాడు, కానీ షరతు ఏంటంటే ఆ అక్షయ పాత్రలో ద్రౌపది తినేసిన తర్వాత, దాన్ని కడిగేసిన తర్వాత ఆ రోజు ఇంకా అక్షయ పాత్ర నుంచి ఏది బయటికి రాదు. సో అప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ పరిగెత్తి లోపలికి వెళ్ళి అడుగుతారు ద్రౌపది కను, నువ్వు తినేసావా అని. సో ద్రౌపది అంటుంది, ఇగో ఇప్పుడే తినేసి పాత్రం కడిగేసి తిరిగేసి పెట్టాను. ఇప్పుడు వాళ్ళందరూ ఇంకా టెన్షన్ పడిపోతారు, ఇప్పుడు ఏం చేద్దాం, లేదంటే ప్రాబ్లం లేదు, అక్షయ పాత్రలో ఎలాంటి వరం ఉందంటే ఎంత కావాలి అంత భోజనం బయటికి వస్తుంది. సో అందుగురించి వాళ్ళు వనంలో తిరిగినప్పటికీ కూడా ఆ పాండవాలు ఎల్లప్పుడూ అక్కడ ఉన్న సాధువుల్ని సేవని అందిస్తున్నారు చక్కగా, ఎందుకంటే అక్షయ పాత్ర నుంచి ప్రసాదం అంతా బయటికి వస్తుంది, సత్సంగం చేస్తారు, ప్రసాదం తింటారు. సో అప్పుడు వాళ్ళందరూ ఇంక ఏం చేయాలి అర్థం అవ్వలేదు. కానీ ఒకటి, ద్రౌపదికి ఎటువంటి సమస్య వచ్చినా మొట్టమొదటి కృష్ణుడిని గుర్తు చేస్తుంది, ఓ కృష్ణ ఓ వాసుదేవ్ ఇప్పుడు ఏం చేద్దాం. వెంటనే అక్కడ కృష్ణుడు వస్తారు. సో ఏంటి మీరు ఇలా వచ్చారని వీళ్ళు ఆశ్చర్యపోతారు యుధిష్ఠిర మహారాజ్. ఏం లేదు, చాలా రోజులు అయిపోయింది, మీ అందరిని చూడలేదు, బాగున్నారా. అండ్ ద్రౌపది వైపు చూసి కృష్ణుడు అడుగుతారనమాట, ఆకలిగా ఉంది ఏమైనా ఇస్తావా అని. సో అప్పుడు ద్రౌపది మనసులో అనుకుంటుందనమాట, ఇక్కడ ప్రసాదం లేదనే కదా సమస్య, మీరు కూడా వచ్చి ఆకలిగా ఉంది ప్రసాదం పెడతామంటే నేను ఇంకేం చెప్పాలి అంటే. అప్పుడు ద్రౌపది నవ్వుతుంది, ఏమి లేదు అంటే, ఎందుకు లేదు, నాతో అబద్ధం చెప్తున్నావు తప్పకుండా ఉంది. సో కృష్ణుడు ఫోర్స్ చేస్తారనమాట, అక్షయ పాత్ర చూపించు ఏం లేదంటున్నావు అని. సో అక్కడ ఏముంటుంది, ఒక చిన్న గింజ రైస్ అన్నంది ఇంత కొంత మిగిలిపోయిందనమాట, అదే వెంటనే కృష్ణుడు తీసుకుంటారు. అండ్ ఎప్పుడైతే కృష్ణుడు దాన్ని స్వీకరిస్తారో అక్కడ ఏమవుతుంది, 60,000 శిష్యులతో దుర్వాసముని కడుపు నిండిపోతుంది. మనందరూ వింటూ ఉంటాము ఎలా ఒక చెట్టు తాలూకా మూలల్లో నీళ్ళేస్తే చెట్టు మొత్తం అన్నిటికీ నీళ్ళు వెళ్తుంది, ప్రత్యేకంగా ఒక్కొక్క ఆకు మీద నీళ్ళేసే అవసరం లేదు. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి సంతృప్తి పరుస్తామో అందరూ ఆనందిస్తారు, అందరికీ అది చేరుతుందన్నమాట. సో ఎప్పుడైతే భగవంతుడు అది తినేశారు, ఆయన ఒక పొట్టలో మొత్తం విశ్వం ఉంది, సో అందరికీ సంతృప్తి పరిచింది. ఆయన ఎలా అంటే, అక్కడ నదీ స్నానం చేస్తూ దుర్వాసముని వాళ్ళ శిష్యులతో అంటున్నారనమాట, కడుపు నిండిపోయింది, ఒకవేళ ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజు పిలిస్తే ఎలా తిందాము, తినబుద్ధి అవ్వట్లేదు. సో అప్పుడు ఆ శిష్యులందరూ చూస్తారనమాట, అగో చూడండి దూరం నుంచి భీముడు వస్తున్నాడు మనని ఆహ్వానించడానికి, కోపం అయిపోతారేమో, దాని ముందు మనం పరిగెత్తామని. సో అప్పుడు అక్కడే వాళ్ళు నదీ స్నానం చేసేస్తూ అందరూ పరుగులన్నమాట. సో ఎక్స్పర్ట్ దక్ష కృష్ణ ఎటువంటి ప్రాబ్లం అయినా చాలా ఈజీగా దాన్ని సార్ట్అవుట్ చేస్తారు. ఏం పెద్ద ఏర్పాట్లు ఏం చేయలేదు, పోన్లే ద్వారకా నుంచి వంట చేసిన వాళ్ళు తెచ్చారా లేదంటే సామాగ్రీలు తెచ్చారా ఏమి లేదు, సింపుల్గా నవ్వుతూ దాన్ని సార్ట్అవుట్ చేసేస్తారు. అందుకోసం ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, డోంట్ టెల్ గాడ్ హౌ బిగ్ ఇస్ యువర్ ప్రాబ్లం, టెల్ ప్రాబ్లం హౌ బిగ్ ఇస్ మై గాడ్. మీరు భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు స్వామి నా సమస్య చాలా పెద్దది మీకు ఏం చెప్పాలి అని చెప్పొద్దు. సమస్యకు చెప్పండి, నా స్వామి చాలా పెద్దోడు నీకు ఇలానే పడేస్తాడు నువ్వేం గొప్ప సమస్య అని సమస్యతో చెప్పండి అని చెప్తున్నారనమాట. భగవంతుడి దగ్గర వెళ్ళి సమస్య పెద్దది అనేది కాదు, సమస్యతో వెళ్ళి చెప్పాలి నువ్వు ఎంత పెద్దగా ఉన్నా కూడా నా స్వామిలో చాలా సామర్థ్యం ఉంది, నీకు ఇలానే పరిష్కరించేస్తారు, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఆ మాత్రం నమ్మకం మనలో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన జీవితంలో అలానే పక్కనే వెళ్ళిపోతాయన్నమాట. బికాస్ కృష్ణ ఈజ్ దక్ష, హీఈస్ వెరీ వెరీ ఎక్స్పర్ట్. నెక్స్ట్ క్వాలిటీకి వెళ్ళిపోదాము. కృతజ్ఞ, గ్రేట్ఫుల్, ఇది కృష్ణుడిలో ఉన్న చాలా స్వీట్ క్వాలిటీ, అందరికీ ఆకర్షిస్తుంది. భగవంతుడు ఎప్పుడు ఆయన ఒక కృతజ్ఞతలు అంటే ఎంతో కొంత ఆయన కోసం చేస్తే ఆయన చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారు, ఆయన చాలా కృతజ్ఞతలు తెలిపిస్తారు. ఈ గుణం భౌతిక ప్రపంచంలో ఉన్న అందరిలో ఈ యొక్క గుణం లేనే లేదు. మన భౌతిక రిలేషన్షిప్స్లో చూస్తే ఓ హస్బెండ్ కోసం వైఫ్ ఎంత చేసినా కృతజ్ఞత లేదు, వైఫ్ కోసం హస్బెండ్ ఎంత చేసినా ఆవిడకి కృతజ్ఞత లేదు, పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత చేసినా కృతజ్ఞత లేదు. ఈరోజు ఇంత చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు కూడా ఏదొక్క లేటెస్ట్ ఫోన్ కొనలేదనుకోండి నా కోసం మీరు ఏమీ చేయలేదు అని ఒక పెద్ద డైలాగ్ బాణంలాగా పిల్లలు వేస్తారు. ఏం చేస్తారు మా కోసం, మీరు ఎప్పుడు ఏమి చెయ్యరు, ఎప్పుడు మాట వినరు, ఎప్పుడు ఏమి ఇవ్వరు. అప్పుడు తల్లిదండ్రులు చాలా ఫీల్ అవుతారు, అమ్మ ఇంత చేసినా చివరిలో మాకు అంత పెద్ద ట్యాగ్ ఇచ్చేసారు. కానీ భగవంతుడు ఒక గుణం ఏంటంటే ఎంతో కొంత కూడా మనం భగవంతుడి కోసం చేస్తే ఆయన వెంటనే దాన్ని రెసిప్రొకేట్ చేస్తారు. భగవంతుడు ఎలాంటి ఎగ్జామినర్ అంటే మనకి మార్క్స్ రాలేదు కానీ ఆయన ఇటు ఒక హాఫ్ మార్క్ వేస్తూ అటు ఒక హాఫ్ మార్క్ వేస్తూ ఎలాగో పాస్ చేసేద్దామని చూస్తూనే ఉంటారు. మనం అజామిలో ఒక కథలో వింటే అసలు అజామిలు భగవంతుడిని పిలే పిలలేదు, తను నారాయణ అంటే తన అబ్బాయిని పిలుస్తున్నాడు. కానీ భగవంతుడు ఏం చెప్పారు విష్ణుదూతాలందరికీ, వెళ్ళండి నన్ను పిలుస్తున్నాడు. అప్పటికే విష్ణుదూతాలు అంటున్నారు స్వామి మీకు కాదు తన అబ్బాయిని మేబీ పిలుస్తున్నాడు, మనకు తెలియదు నువ్వు వెళ్ళొచ్చు కదా, మేబీ మేబీ నాకే పిలుస్తాను నీకు ఎలా తెలుస్తుంది వెళ్ళొచ్చు కదా. సి ఆయన ఒక కృతజ్ఞతలు చూడండి, ఆయన పిలవకపోయినా సేమ్ నేమ్ అని కూడా ఆయన పంపించేస్తున్నారు. అది భగవంతుడి తాలూకా కృతజ్ఞతలు. ఎంతో కొంత మనము కార్తీక మాసం ఒక మహత్యము చదివితే దాంట్లో ఒక కథ ఉంది, ఎలా ఒక ఎలుక ఆ కార్తీక మాసంలో దీపం పెడతారు కదా, దీపంలో ఉన్న నెయ్యిని తాగటాడనమాట వస్తుంది. ఆ నెయ్యిని తాగడానికి వచ్చినప్పటికీ ఆ ఒత్తు ఏదైతే లోపలికి వెళ్ళిపోతుంది అతను ఆ నెయ్యి తాగడం వల్ల ఒత్తు పైకి వచ్చేస్తుంది, పైకి వస్తే దీపం పెట్టినట్లు అయిపోయింది కదా స్వామికి అని, వెంటనే తనకి మోక్షం అనేది ప్రసాదిస్తారు. తను ఏం చేయలేదు ఐలుకో, లేదు నాకు దీపం చూపిస్తుంది అని స్వామి దాన్ని రాసేస్తున్నారు. సో ఇలాంటి ఎగ్జామినర్ ఎక్కడ దొరుకుతాడు, మనం ఏం చెయ్యకపోయినా కూడా చేశాడు 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 అంటారు, అన్నిటికీ భగవంతుడు నాకేదో చేశాడు నా కోసమే చేస్తున్నారు. నేను చాలాసారి చెప్పాను ఎలా విష్ణు సహస్రనామంలో భగవంతుడి గురించి చెప్తారు, ఆయన ఒక గుణం ఏంటంటే ఆయన కళ్ళు రెప్పలు కొట్టరన్నమాట, నిమేషు అనిమేషు. సో రెండు గుణాలు ఉన్నాయన్నమాట, కళ్ళు కొట్టుకుంటారు లేదంటే కళ్ళు కొట్టుకోరు. సో మనం అనుకోవచ్చు ఆ రెండు గుణాలు ఒక మనిషిలా ఉంది. సో దానికి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎప్పుడైతే భక్తులు పాపం చేస్తారు అప్పుడు ఆయన కళ్ళు కొట్టుకుంటారు, నేను చూడలేదండి ఎప్పుడు చేశాడు ఏం చేయలేదు నా డివోటీ అంటారన్నమాట. ఎప్పుడైతే పుణ్యం చేస్తాడు అప్పుడు భగవంతుడు ఇలా ఉండిపోతారు స్థిరంగానే కళ్ళు కొట్టుకోకుండా, చేశాడు నేను చూశాను, తను చేశాడు తను జపం చేశాడు తను మంగళహారతికి వచ్చాడు నేను చూశాను అంటారు. అది స్వామిలో ఉన్న ఒక గుణం అన్నమాట కృతజ్ఞత. ఎల్లప్పుడూ భక్తుల్ని ఎలా నేను ఇంకా ప్రేమ ఇవ్వాలి, వాళ్ళు ఒక్క స్టెప్ నా వైపు తీసుకుంటే నేను 10 అడుగులు వేస్తాను అని ఆ ఒక దీంట్లోనే ఆయన ఉంటారు. తమిళనాడులో ఒక భక్తుడు ఉండేవాడు, తనకి ఎల్లప్పుడూ ఒకే కోరిక, ఈ టెంపుల్స్ అన్నిటికీ ఈ రాజగోపురాలు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో మా ఒక గుడిలోనే రాజగోపురము చిన్నగా ఉండి నేను కూడా చాలా పెద్దది కడతాను అనే ఒక కోరిక అన్నమాట. సో ఆ రాజగోపురాన్ని కట్టడానికి జీవితం అంతా అంకితం చేస్తాడనమాట, వీళ్ళ దగ్గర విరాళాలు అడగడము, అతని దగ్గర విరాళాలు అడగడము, అలా చేసి 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 మొత్తం మీద కట్టేస్తాడు. కానీ మొత్తం మీద కట్టేసినప్పటికీ తన వయసు ఎంత, 90 సంవత్సరాలు, 90 ఇయర్స్. సో అప్పుడు ఆనందిస్తున్నాడనమాట, మొత్తం మీద నేను ఈ రాజగోపురము కట్టేశాను. కానీ అప్పుడు అందరు అడుగుతున్నారనమాట, బాబు నువ్వు రాజగోపురం కట్టావు బాగానే ఉంది కానీ ఇప్పటి వరకు నువ్వు పెళ్లి చేసుకోలేదే అని. అప్పుడు తను అంటాడనమాట, అవును నిజంగానే నేను పెళ్లి చేసుకోలేదు, నాకు అసలు ఆలోచనే రాలేదు, ఎందుకంటే ఈ రాజగోపురం కట్టాలని ఆ టెన్షన్లో పెళ్లి చేసుకోవడమే మర్చిపోయాను. సో అప్పుడు అందరూ తనతో చెప్తారనమాట, నువ్వు పెళ్లి చేసుకోలేదు, పిల్లలు పుట్టలేదు, అబ్బాయి పుట్టకపోతే నువ్వు చనిపోయిన తర్వాత క్రియాకర్మాలు ఎవరు చేస్తారు. అప్పుడు తను అనుకుంటాడు, నిజమే కదా, నేను చనిపోయిన తర్వాత నా క్రియాకర్మాలు ఎవరు చేస్తారు. సో వెంటనే లోపలికి వెళ్తారు, స్వామిని అడుగుతాడనమాట, నీకోసం రాజగోపురం కట్టాను బాగానే ఉంది కానీ నేను చనిపోయిన తర్వాత నా క్రియాకర్మాలు ఎవరు చేస్తారు. సో అప్పుడు స్వామి నవ్వుతూ చెప్తారనమాట, నేను ఉన్నాను కదా నీ కొడుకుగా, వస్తాను నేనే చేస్తాను నీ క్రియాకర్మాలు అంటారనమాట. అప్పుడు నుంచి ఈ రోజు వరకు 700 సంవత్సరాలు అయిపోయాయి, ఇప్పటికీ కూడా తమిళనాడులో ఉన్న ఆ దేవాలయంలో స్వామి విగ్రహాన్ని పలకిల్లో తీసుకొస్తారు నది దగ్గర, అండ్ ఈ శ్రాద్ధ సెరమనీ అంతా చేస్తాడనమాట ఆ భక్తుడి కోసం ఇప్పటికీ కూడా. సో భగవంతుడు మర్చిపోడు, మనం ఎంత కొంత తన కోసం సేవ చేస్తే తను ఎప్పటికీ మర్చిపోరు. సో మనం ఇస్కాన్లో కూడా చూస్తే అలా చాలా కథలు ఉన్నాయి, ఎలా శిల ప్రభుపాద్ ఒక శిష్యులు ఎప్పుడైతే శిల ప్రభుపాద్కి కృష్ణుడికి సేవని అందించారు, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మాయాలో పడి కృష్ణుడితో దూరమైనప్పటికీ కూడా చివరి సమయంలో కృష్ణుడు వాళ్ళని ఎలాగో ఏదో ఒక రూపంలో వెనక తీసుకువచ్చారు. మన ప్రభుజీ శిక్షాగురు సురుభి మహారాజ్ ఆయనకి శిల ప్రభుపాద ప్రేమతో విశ్వకర్మ అని పేరు చెప్పారు, నువ్వు ఇస్కాన్ విశ్వకర్మ, అసలు ఇస్కాన్ టెంపుల్స్ అన్నీ ఆయన డిజైన్ చేసేవారనమాట, చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం బృందావన్ సమాధి ఎంత అందంగా ఉంది, అసలు ఇలాంటి డిజైన్ మనం ఎక్కడ చూడలేదు, ఆయనే తయారు చేశారు. ఇస్కాన్ బాంబే టెంపుల్ చూస్తున్నాం, ఆయనే తయారు చేశారు. భువనేశ్వర్ టెంపుల్, హైదరాబాద్ టెంపుల్, అలాంటి ఎన్నో టెంపుల్స్ ఆయన తయారు చేశారనమాట. సుశీల ప్రభుపాద్ ఎప్పుడు తనతో ప్రేమగా చెప్పేవారనమాట, చూడు నువ్వు కృష్ణుడు కోసం ఇల్లు కడుతున్నావు కదా, కృష్ణుడు నీ కోసము వైకుంఠంలో ఇల్లు కడతారు అని. సో తను కూడా నవ్వేవాడు అనమాట, సరే శ్రీల ప్రభుపాద్ నాకు కృష్ణుడు ఎవరు తెలియదు, నాకు మీరే తెలుసు, మీరు చెప్తున్నారు నేను సేవని అందిస్తున్నాను, నాకేం తెలుసు అని. తర్వాత ఏమైంది, తనకి శ్రీల ప్రభుపాద్ మిత్ర చాలా ఎక్కువ ప్రేమ. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద్ పరంపదించారు వెళ్ళిపోయారు, కొన్నాళ్ళకి తను కూడా ఇస్కాన్ వదిలేశాడు, ఎందుకంటే తన శ్రీల ప్రభుపాద్ ఒక విరామంలో ఉండలేకపోతున్నాడు. ఇంకా మాయలో పడిపోయి ఓ వెస్టర్న్ డివోటీతోనే పెళ్లి చేసుకొని మొత్తం మీద భక్తి జీవితం నుంచి దూరం అయిపోయాడు. అది ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు, 25 సంవత్సరాలు. ఎప్పుడు ఏ ఇస్కాన్ గుడికి వెళ్ళట్లేదు, ఎక్కడ అన్నీ మానేశాడు. చివరిలో డాక్టర్ ఎవరో దాన్ని డయాగ్నోస్ చేస్తే మీకు క్యాన్సర్ ఉందని చెప్పాడు. ఎప్పుడైతే ఇలా వచ్చింది, తను కొంచెం ఇదయ్యాడు, అయ్యో నేను భక్తి జీవితం వదిలేశాను, నేను ఇక్కడ ఎలా వచ్చేసాను అని. అయితే ఆ డాక్టర్ ఏదో ఢిల్లీ వెళ్ళమన్నారనమాట, ఢిల్లీ నుంచి తను బృందావన్ వచ్చాడనమాట. అప్పుడు ఇస్కాన్ బృందావన్ తాలూకా 40th anniversary అనమాట, 40th anniversary. ఎలాగో ఢిల్లీ వరకు వచ్చాను కదా, ఒక్కసారి నేనే కదా బృందావన్ టెంపుల్ డిజైన్ చేశాను, ఆ పాత స్మృతులు గుర్తుకొచ్చేస్తాయి కదా, ఒక్కసారి వెళ్తాను అని తను బృందావన్ వచ్చాడు. 2 రోజుల్లో తను అక్కడే దేహాన్ని త్యాగం చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఎన్ని సంవత్సరాలు అన్నిటి నుంచి దూరం ఉన్నప్పటికీ కూడా చివరిలో బృందావన్లో వచ్చి దేహాన్ని త్యాగం చేశారు. సో అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారా, అసలు ప్రభుపాద చెప్పిందే అయ్యింది, అసలు భగవంతుడు ఎప్పుడు ఎవరైనా సేవ అందిస్తే మర్చిపోరు. ఒకసారి బృందావన్లో ఒక మాతాజీ చాలా ధనవంతురాలన్నమాట, సో శ్రీల ప్రభుపాది బృందావన్ టెంపుల్ కట్టినప్పటికీ ఆవిడ శ్రీల ప్రభుపాద్కి అడుగుతుందనమాట, నేను మీకు ఎలా సాయం చేయొచ్చు స్వామీజీ. శ్రీల ప్రభుపాద్ అన్నారు, రాధా శ్యామ్ సుందర్ విగ్రహాలు మీరు ఏమైనా స్పాన్సర్ చేస్తారా అంటే, తప్పకుండా నో ప్రాబ్లం, ఎంత రాయల్ చెక్ రాసిస్తానని రాసేసి ఇచ్చేసారనమాట. అయిపోయింది ఆ మాటకి, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. కొన్ని సంవత్సరాల కిందటానే ఎవరో ఒకరు ఫోన్ చేశారు మన ఇస్కాన్ కలకత్తా టెంపుల్కి, ఫోన్ చేసి మేము అర్జెంటుగా టెంపుల్ ప్రెసిడెంట్తో మాట్లాడాలి. సో వాళ్ళందరూ సరే అని టెంపుల్ ప్రెసిడెంట్కి ఫోన్ ఇచ్చారు. టెంపుల్ ప్రెసిడెంట్తో వాళ్ళు చెప్తున్నారనమాట, మా ఇంట్లో ఒక వృద్ధ మహిళ వచ్చి ఉంది, ఆవిడ ఎప్పుడైనా చనిపోవచ్చు, డాక్టర్ లాస్ట్ చెప్పేశారు, కాకపోతే ఆవిడ కోరిక ఏంటంటే ఇస్కాన్లో రాధాకృష్ణ ఫోటో ఉంటుంది కదా, చూస్తూ చేస్తూ దేహాన్ని త్యాగం చేద్దామని, కానీ మా ఇంట్లో ఏం ఫోటోలు లేదు, మీరు దయచేసి ఒక ఫోటో పంపిస్తారంటే, తప్పకుండా మీరు అడ్రస్ చెప్పండి మేము ఇప్పుడే పంపించేస్తాం. వాళ్ళు అడ్రస్ చెప్పారు, తిను గిఫ్ట్ షాప్కి వెళ్ళిపోయాడు తిన్నంగానే. గిఫ్ట్ షాప్లో వెళ్ళి చేస్తుంది అనమాట, ఫోటో తీయండి, కల్కత్తా ఇస్కాన్ టెంపుల్ విగ్రహాల పేరు రాధా గోవింద్. రాధా గోవింద్ ఫోటో తీయండి అంటే ఆ గిఫ్ట్ షాప్ మేనేజర్ అంటున్నాడు, ప్రభుజీ స్టాక్లో లేదు ప్రభుజీ, ఫోటో ఏం లేదు, జగన్నాథ్ ఫోటో ఇవ్వమంటారా? ఆ జగన్నాథ్ ఫోటో కాదు, రాధాకృష్ణే కావాలి వెతుకు అంటే ఎక్కడ ప్రభు స్టాక్ లేదు అంటాడు. తిని మళ్ళీ తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇదేంటి స్టాక్ లేదు ఏం చేయాలంటే, తన రూమ్లో కూర్చొని ఉంటే వెనక వృందావనంలో ఉన్న రాధా శ్యామసుందర్ ఫోటో ఉంది. సరే ఇది ఉంది కదా ఇచ్చేద్దాము, ఎవరో అక్కడ చనిపోతూ ఉంటే మళ్ళీ మనం పంపించాలి కదా అంటే తన ఆఫీస్లో రాధా శ్యామసుందర్ ఫోటోని పీకేసి డ్రైవర్ చేత పంపించేశారు. ఆ లేడీ ఆ ఫోటోని చూసి దేహాన్ని త్యాగం చేసింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు థ్యాంక్ యూ చెప్పడానికి, ఆ ఫోటో వెనక ఇద్దామని. ప్రెసిడెంట్తో మేము మాట్లాడతామంటే సరే రండి రూమ్ లోపల తీసుకువెళ్ళారు. హరే కృష్ణ కూర్చోండి, అది చాలా ధన్యవాదం అండి, ఆ ఫోటో మీరు పంపించారు కదా, కాకపోతే మీకు ఒకటి చెప్పాలి, మీకు తెలుసో లేదు, ఎవరైతే మా ఇంట్లో పరంపదించారు దేహాన్ని త్యాగం చేశారు, మీకు తెలియదేమో కొన్ని సంవత్సరాల కిందట ఆయన మీ గురు మహారాజ్ శ్రీల ప్రభుపాదని కలిసింది, అండ్ వృందావన్లో ఉన్న రాధా శ్యామసుందర్ విగ్రహాన్ని ఆవిడే స్పాన్సర్ చేసింది. సో ఆవిడ చేసింది స్పాన్సర్ అప్పుడు, ఇప్పుడు ఆవిడ ఎక్కడ కలకత్తాలో ఉంది, వృందావన్ ఎక్కడుంది, కానీ చూడండి రాధా శ్యామసుందర్ ఎలా ఏర్పాటు చేశారు. చివరి సమయంలో దేహాన్ని త్యాగం చేసినప్పటికి ఆ రాధా శ్యామసుందర్ ఫోటోయే ఆవిడ కళ్ళు ముందు వచ్చిందనమాట. రాధా గోవిందీ కూడా కాదు, ఇంకే విగ్రహాలు కాదు, ఏ విగ్రహాలైతే ఆవిడ స్పాన్సర్ చేసింది ఆ విగ్రహాలే వచ్చారు దర్శనిచ్చారు. ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి మనకి, కృతజ్ఞత ఇది భగవంతుడి తాలూకా గుణము, కృతజ్ఞత. మనం ఎంతో కొంత సేవ స్వామికి అందిస్తే ఆయన ఎన్ని రెట్టింపులు మనకి వెనక్కి ఇచ్చేయాలని చూస్తారు. రామాయణంలో ఒక కథ వస్తుంది, ఎలా హనుమాన్ వెళ్తాడు సీతామాతని వెతుకోవడానికి, ఎప్పుడైతే ఆ శుభవార్త తీసుకొని తిరిగి వస్తాడు అప్పుడు భగవంతుడు ఏం చేస్తారు, వాళ్ళు రాజకుమారులు సో వాళ్ళకి అలవాటే ఎవరైనా శుభవార్త చెప్తే వెంటనే ఆ ముత్యాలు మాల తీసేసి పడేస్తారు. ఇక్కడ ముత్యాలు మాల లేదు, ఏమి లేదు, వనమాల ఉంది, ఇంకేం లేదు. అన్ని చూస్తున్నారు హనుమాన్ ఎంత మంచి వార్త ఇచ్చాడు కానీ ఇవ్వడానికి ఏం లేదు. సో అప్పుడు భగవంతుడు అంటారనమాట, నా దగ్గర ఇవ్వడానికి ఏం లేదు, అయోధ్య వెళ్ళినప్పుడు ఇస్తానులే, ఇప్పుడు ఏమి లేదు కదా కవగలిస్తాను రా అంటాడనమాట. సో ఎప్పుడైతే హనుమాన్కి కవగలిస్తారో హనుమాన్ ఆలోచిస్తాడనమాట, ఇంకేం కావాలి నాకు, స్వయం స్వామి నన్ను కవగలించారు. సో ఇక్కడ చూడండి చిన్న విషయము, ఇదంతా డ్రామాయే కదా, హనుమాన్ ఏదో రావడము, సీతామాత అక్కడ ఉన్నారని నాకు తెలిసింది, అండ్ ఆ కృతజ్ఞతలు చెప్తూ భగవంతుడు కవగలిస్తారు. సో మనం భగవంతుడి కోసం ఎంతో కొంత సేవ ఇక్కడ చేసామనుకోండి ఆయన మర్చిపోరు. నేను ఎల్లప్పుడూ అందుకోసం భక్తులకి చెప్తూ ఉంటాను, ఎప్పుడైతే మనం ఈ సీతారామ లక్ష్మణ ఆలయం పూర్తి చేస్తామో తప్పకుండా అక్కడ గోలోక వృందావనంలో భగవంతుడు ఎదురు చూస్తారనమాట, భూలోకంలో ఇంత పెద్ద టెంపుల్ కట్టారు, నా సేవని అందించారు, సో మన కోసం ఆయన వెయిట్ చేస్తారు. ఎప్పుడైతే మనం వస్తాం ఏం చేస్తారు, ఆయన మన్ని కవగలిస్తారు. అండ్ ఆ ఒక హగ్ మనకి కావాలంటే ఇక్కడ కష్టపడాలి. కఠినంగా అనిపించవచ్చు, బాబాయ్ ఎవరిస్తారు విరాళాలు, ఎవరికైనా ఏదైనా గీతా తీసుకోండి అని చెప్తేనే డిసెంబర్ మ్యారథాన్ మంత్లో మాకు చమ్మట్లు వచ్చేస్తున్నాయి, ఎవరు ఒక మాట వినట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు, వెళ్ళిపోండి అని చెప్తారు. ఎలా పూర్తి చేద్దాం ఈ గుడి, ఎలా అడుగుదాం విరాళాలు, ఎలా అవుతుంది, కానీ ఇంత కష్టపడినప్పటికీ చివరిలో దొరుకుతుంది, భగవంతుడు కవగలిస్తారు. అది కావాలంటే ఇక్కడ కష్టపడాలి, ఈజీగా ఏమీ రాదు కదా. హనుమాన్ కూడా కష్టపడాడు, ఊరికే భగవంతుడు కవగలించలేదు కదా, ఎన్ని పరీక్షలు పడాడు, అసూరస వచ్చింది, రాక్షసి ఈ రాక్షసి ఆ రాక్షసి, ఎన్నో మాయాలు వచ్చి ఎంతో మందితో ఫైట్ చేశాడు. మంది చిన్న చిన్న మాయాలు, గెస్ట్లు రిలేటివ్స్లు ఇది అది మనకి ఏదేదో చిన్న చిన్నగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, కానీ అదంతని మనము ఎలాగో వదిలేసి భగవంతుడు ఒక సేవ దృఢ నిశ్చయంతో చేయగలిగితే ఆయన అక్కడ వెయిటింగ్ మన్ని హగ్ చేయడానికి. సో అది భగవంతుడి తాలూకా ఒక స్వభావం, కృతజ్ఞత. రామాయణంలో మనం వినాము ఎలా జాంబవాన్ భగవంతుడికి సేవ అందించాడు, కానీ భగవంతుడికి ఎల్లప్పుడూ మనసులో నేను జాంబవాన్కి వెనక ఏమి ఇవ్వలేకపోయాను అని ఆయన ఒక తపన అన్నమాట. అందుగురించి కృష్ణలీలాలో ఏం చేస్తారు, జాంబవతి జాంబవాన్ తాలూకా అమ్మాయితో పెళ్లి చేసుకుంటారు, జాంబవానికి ఫాదర్ ఇన్ లా పొజిషన్ ఇస్తారు కృష్ణుడు, ఎంత ప్రేమ ఇస్తున్నారు. సో కృష్ణుడు మర్చిపోరు. అండ్ కృష్ణుడు తాలూకా ఈ గుణము మనం కృష్ణుడు తాలూకా భక్తుల్లో కూడా చూస్తాము. శిల ప్రభుపాద్ ఎల్లప్పుడూ అందరి వైపు ఎంత కృతజ్ఞతలు వ్యక్తం చేసేవారు. ఎప్పుడైనా ఎవరైనా శిల ప్రభుపాద్ని ప్రేస్ చేస్తే, మీరు ఇంత గొప్పగా ప్రచారం చేస్తున్నారు, మీరు ఇలా చేస్తున్నారు, ఎల్లప్పుడు నేనేం చేయలేదు, ఈ బాయ్స్ అండ్ గర్ల్స్ వీళ్ళే చేస్తున్నారు అన్నీ అని ఆయన ఎప్పుడూ క్రెడిట్ తీసుకోవారు కాదు. అండ్ ఎంత కొంత ఎవరైనా సేవా చేసే శిల ప్రభుపాద్ మర్చిపోవారు కాదన్నమాట. అందుగురించి చివరిలో ఎప్పుడైతే శిల ప్రభుపాద్ దేహాన్ని త్యాగం చేస్తున్నారు, ఆయన ఒక ఉంగరి తీసేసి తన పర్సనల్ సర్వెంట్తో చెప్పారనమాట, ఈ ఒక ఉంగరి జార్జ్ హారిసన్కి ఇచ్చే. ఎందుకు ఆ జార్జ్ హారిసన్ ఏం చేశాడు, ఆ రోజుల్లో హరే కృష్ణ మహామంత్ర ఒక ఆల్బమ్ తీశాడు. ఆ ఆల్బమ్ చాలా ఫేమస్ అయిపోయింది. అది ఫేమస్ అవడం వల్ల మొత్తం అమెరికాలో హౌస్ హోల్డ్ సాంగ్ అయిపోయింది. ఎవరికి మీనింగ్ అర్థమైనా లేనా హరే కృష్ణ హరిరామ్ అందరు పాడుతున్నారు. సో శ్రీల ప్రభుపాద్ మర్చిపోలేదు. ఎవరైనా అనుకోవచ్చు 108 సెంటర్స్ ఓపెన్ చేశారు, వేలాది మందిని దీక్ష ఇచ్చారు, ఎంత చక్కగా ప్రచారం చేశారు, దాంట్లో జార్జ్ హారిసన్ చాలా చిన్న రోల్ ప్లే చేశారు, కానీ శ్రీల ప్రభుపాద్ కోసం అందరు ఇంపార్టెంట్. ఎంతో కొంత చిన్నగా సేవ చేసినా కూడా వెంటనే ఆయన రెస్పాండ్ ఇవ్వాలని అనుకుంటారు. బాంబేలో శ్రీల ప్రభుపాద్ క్వార్టర్స్ ఉంది. శ్రీల ప్రభుపాద్ ఆ క్వార్టర్స్లో కూర్చున్నారు. కూర్చున్నప్పటికీ ఆయన శిష్యులందరూ ఇక్కడ ఉన్నారు. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, మేనేజ్మెంట్ ఇష్యూసే, ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి అని. అక్కడ ఇంకా పూర్తి అవ్వలేదు కన్స్ట్రక్షన్, బాంబే టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఆ కన్స్ట్రక్షన్ చేసిన ఒక లేబర్ అక్కడ తనకి ప్రభుపాద మీద ఎంత ప్రేమ అంటే, తని కొంచెం డబ్బులు తీసుకొని ఏదో ఒక రోజు కొన్ని ఫ్లవర్స్ కొనేసి శిల ప్రభుపాద ఇలా మాట్లాడుతూ ఉంటే శిల ప్రభుపాద దగ్గరకు వచ్చి ఆ ఫ్లవర్ ప్లాట్లో ఆ ఫ్లవర్స్ పెట్టి శిల ప్రభుపాదకి ఇలా ప్రణామం చేసి వెళ్ళిపోతున్నాడనమాట. ఇన్ని చెమ్మట్లు వచ్చేస్తున్నాయి, పని చేస్తున్నాడు. అప్పుడు శిల ప్రభుపాద భక్తులతో చెప్తున్నారనమాట, తిను చాలా పేదవాడు, తిని కోసం ఈ 5 రూపీస్ అయినా ఈ 2 రూపీస్ అయినా చాలా ఇంపార్టెంట్, కానీ నా కోసం ఆ 2 రూపీస్ ఖర్చు చేసి ఫ్లవర్స్ కొన్ని నా ఫ్లవర్ పాట్లో పెడదామని తను వచ్చాడు, తను నా హృదయాన్ని దొంగలించేశాడు. ఎందుకంటే ఎంత ప్రేమ చూపించాడు. ఎవరి దగ్గరైనా చాలా డబ్బులు ఉన్నాయనుకోండి, దాని నుంచి ఎంతో కొంత ఇస్తే గొప్పది కాదు, లేని వాళ్ళు ఇస్తే అంటే భగవంతుడు దానికే వంగిపోతారనమాట. ఎవరైనా సి బుద్ధదేవ్ ఒక కథ ఉంది, ఎలా ఒక లేడీ వచ్చి బుద్ధదేవికి దానం పండు ఇస్తుందన్నమాట. అది కూడా హోల్ దానం పండు కాదనమాట, సగం తినేసింది, సగం మిగిలిందనమాట. ఆ సగం వెళ్ళి బుద్ధదేవికి ఇస్తుందన్నమాట. సో ఆ బుద్ధ ఆ దానం పండు తీసుకుని గెంతుతున్నారనమాట. ఆయన అందరికీ చెప్తానమాట, ఎంత దానవతి, ఎంత చక్కగా. అప్పుడు అందరు బుద్ధ వైపు ఇలానే చూస్తున్నారు. ఎంతోమంది రాజులు ఆ ఎడ్లు బండిల మీద వచ్చేసి బంగారం ఇలా పడేస్తున్నారు ఆయన కాళ్ళ మీద, దానికి ఎప్పుడైనా విలువ ఇవ్వలేదు, ఈవిడి సగం తినేసిన దానం పండు ఇస్తే ఇతను ఇంత హ్యాపీ అయిపోతున్నారని శిష్యులు అడిగారు. సో అప్పుడు బుద్ధ చెప్తున్నానమాట, ఏ మీకు అర్థమవ్వలేదా, లేదు గురుగారు మాకేం అర్థమవ్వలేదు. సో అప్పుడు బుద్ధ అన్నారు, ఈవిడ దగ్గర ఈ దానం పండు తప్ప ఏమి లేదు, కానీ నాకు ఇచ్చేసింది సగం, కావాలంటే ఆవిడ తినేయవచ్చు కదా, కానీ నాకు ఇచ్చింది. వాళ్ళ దగ్గర ఎంతో ఉంది, కొంచెం ఇచ్చేస్తారు దాంట్లో గొప్పది కాదు, ఉన్నదే ఇచ్చేసాడు, ఇంకా ఆవిడ దగ్గర ఏమీ లేదు. దాని అర్థం ఏంటంటే భగవంతుడు చూస్తారు మన కెపాసిటీ ఎంత ఉంది, మనం ఎంత సేవని అందిస్తున్నాం. ఎవరిదైనా 2 సూట్కేసులు భుజాలు తీసుకున్న కెపాసిటీ ఉంటే వాళ్ళు దానికైనా ఎక్కువ కష్టపడాలని ప్రయత్నించినప్పుడు భగవంతుడు ఆకర్షణమవుతారు. ఎవరికైతే ఆల్రెడీ 2 సూట్కేస్ తీసుకునే కెపాసిటీ ఉంది కానీ వాళ్ళు 1 సూట్కేసు పట్టుకుని వెళ్ళినప్పటికీ అది భగవంతుడిని ఆకర్షించదు. మన ఇస్కాన్లో ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన పేరు బద్రీనారాయణ గోస్వామి. ఆ బద్రీనారాయణ మహారాజ్ ఒకసారి చాలా మంచి కథ చెప్పారు. ఆయన చెప్పారు ఎలా ఆయన కొత్తలో ఇస్కాన్లో వచ్చినప్పటికీ ఆయనకి ఇస్కాన్ ఫిలాసఫీ పైన పెద్ద ఆకర్షణ లేదనమాట, కానీ ఆ సండే ప్రసాదం పెడతారు కదా చాలా బాగుందనమాట, దానికే ఆయన వెళ్తారు. కానీ ఈ టెంపుల్లో వాళ్ళు ఏం చేసేవారంటే ఫ్రీగా అందరికీ ప్రసాదం ఇచ్చేవారు, కానీ ప్రసాదం అయిపోయిన తర్వాత మీరు చేత కడిగేసి బయటికి వెళ్ళినప్పటికీ అక్కడ ఒక చిన్న అబ్బాయిని నిలబడి పెడతారనమాట. ఆ అబ్బాయి దగ్గర ఒక డబ్బా ఉంటుంది, తను అందరికీ అడుగుతాడు ఏమైనా డొనేషన్ వేయండి. ఎలాగో ప్రసాదం తిన్నాం కదా అని సిగ్గుపడి ఏదోటి వేయాలన్నమాట. సో అందరు ఏదోటి వేస్తారు, తిని కూడా వేస్తున్నాడు, కానీ ప్రతిసారి అలా మనీ పర్స్ తీస్తాడు, దానిలో ఆ డాలర్ నోట్స్ ఉంటాయి కదా దాన్ని ఇలా పక్కన తీసేసి కాయిన్స్ తీసేసుకొని వేస్తాడు. అది సిగ్గుగా ఉంది కదా అని తను ఏం చేశాడంటే, ఈసారి నుంచి రైట్ పాకెట్లో ఓన్లీ కాయిన్స్, ఇక్కడ ఓన్లీ నోట్స్. సో కనీసం అలా వెళ్ళినప్పటికీ ఇక్కడ అక్కడ కాకుండా ఓకే దాని నుంచి తీసేసి కాయిన్ వేసేసి గబకని వెళ్ళిపోవచ్చు కదా, అందరి ముందు మొత్తం పర్సు నాలుగు నా దగ్గర ఎన్ని నోట్స్ ఉన్నాయి చూపించే అవసరం లేదు కదా అని తను నిశ్చయించాడు. బాగానే ఉంది, ఒక సండే అయ్యింది, తను ఇక్కడ నుంచి ఫటాఫట్ కాయిన్ తీశాడు, రెండు కాయిన్స్ వేసాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సండే వచ్చాడు కాయిన్స్. ఆ అబ్బాయి చిన్న అబ్బాయి, 6-7 ఇయర్స్ ఓల్డ్, నవ్వుతున్నాడు అనమాట. సో ప్రభుజీ కాయిన్ వేస్తూ ఉంటే ఆ అబ్బాయి చెప్తున్నాడు అనమాట, ప్రభుజీ మీరు ఏదైతే వేస్తున్నారు కృష్ణుడు అది చూడట్లేదు, మీరు ఏదైతే ఆ పాకెట్లో ఉంచారు కదా అది చూస్తున్నారు కృష్ణుడు, అది కూడా వేయొచ్చు కదా అంటే. ఇప్పుడు తిని అనుకున్నాను అనమాట, అమ్మో ఇస్కాన్లో ఈ పిల్లలు కూడా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఆహా నేను ఇక్కడ ఉంచానని తనకి తెలుసు. సో అప్పుడు తను అంటున్నారు, మనం ఏమిస్తాము కృష్ణుడు అది చూడట్లేదు, ఏది ఇవ్వట్లేదు ఉంచాము అది భగవంతుడు చూస్తున్నారు. సో అప్పుడు తను నిశ్చయించాడనమాట, నేను ఇస్కాన్ జాయిన్ అయిపోతాను, ఇక్కడ పిల్లలు కూడా ఇంత తెలివైన వాళ్ళు ఉన్నారు, దే నో ద ఫిలాసఫీ అనమాట. సో ఇలా మనం ఏమిస్తున్నాము దాని విలువ ఎంత, మీ అందరికీ నేను ఎప్పుడైనా చెప్పానో లేదో, త్రిభువన్ దాస్ జవేరి అంటే చాలా ఫేమస్ జ్యువెలరీస్. తను ఒకసారి తన ఉంగరి హుండీలో వేస్తాడు బాలాజీ, బాలాజీ హుండీలో వేసేస్తే అందరు హుండీ కౌంట్ చేసినప్పుడు ఒక అతను, అఫ్కోర్స్ అక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుందనుకోండి, ఒక అతను డబ్బులు కౌంట్ చేస్తూ చేస్తూ ఆ ఉంగరి పాకెట్లో వేసేసుకున్నాడు అనమాట, అందరికీ తప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట, ఎవరికి తెలియదు. అప్పుడు బంగారు షాపులకు వెళ్ళిపోయి అది అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అందరు చెప్తున్నారు ఇది చాలా కాస్ట్లీ అని, మేము అసలు దానికి డబ్బులు ఇవ్వలేము, మీరు ఒక పని చేయండి తిన్నంగా బాంబే వెళ్ళిపోండి, అక్కడ త్రిభువన్ దాస్ జవేరి ఉంటారు కదా తను ఈ దీనికి ప్రైజ్ ఇవ్వగలుగుతారు, లేదంటే ఇది చాలా రేర్ డైమండ్ అన్నమాట, మొత్తం మీద అక్కడికే వెళ్తాడనమాట, అక్కడికి వెళ్ళిపోయి చూపిస్తాడనమాట. సో చూపించి మీకు ఎలా దొరికిందంటే ఇది నాదేనండి, ఇది నేను సేల్ చేయడానికి వచ్చానంటే, అప్పుడు తను అంటాడనమాట, సరేనండి మీరు కూర్చోండి 2 నిమిషాలు. ఆ 2 నిమిషాలు తన లోపలికి వెళ్ళి టెలిఫోన్ చేస్తాడు పోలీస్కి, పోలీస్ వచ్చి దీన్ని అరెస్ట్ చేస్తారనమాట. అప్పుడు తను అడుగుతాడనమాట, మీకు ఎలా తెలిసిందంటే, బాబు నేనే వేసాను అది హుండీలో, బాలాజీ హుండీ నాదే అది అని అంటాడనమాట. సో అందుకు చాలా కాస్ట్లీ భగవంతుడికి ఇద్దామని తను వేశాడు. సో మనము అలాంటి ఉంగిరి వేద్దామనేది అవసరం లేదు, మనం మన హృదయంతో మన కెపాసిటీకైనా ఎక్కువ ప్రయత్నిస్తే అది ఇంపార్టెంట్. మనం అంత రిచ్ ఉండకపోవచ్చు, మన కెపాసిటీ ఎంత ఉంది, మనం ఎంత భగవంతుడి కోసం చేయగలుగుతున్నాము దానికైనా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తే అది ఆయన్ని ఆనందమిస్తుంది. ట్రై చేస్తున్నాడు కదా, అది మనం సక్సెస్ఫుల్ అవుతామని ఇంపార్టెంట్ కాదు, మన ట్రైకి ఆయన హ్యాపీ అవుతారు. ఒక్కొక్కసారి మన పిల్లలు కూడా మనం చూస్తాం కదా, ఇలా వాకింగ్ చేయడానికి ట్రై చేసినప్పటికీ ఒక్కొక్కసారి వాళ్ళు పడిపోతారు. చిన్నప్పుడు ఏమవుతుందో, 1 ఇయర్ అయినప్పటికీ వాకింగ్ నేర్చుకుంటారు, అప్పుడు అలానే ఉంటుంది, కానీ మనం ఆనందిస్తాం, పడిపోయినా కూడా మనం ఆనందిస్తాం, ట్రై చేస్తున్నారు కదా ఒకరోజు నేర్చుకుంటాడు. అలా భగవంతుడు కూడా ఆనందిస్తారు, సక్సెస్ అయినా లేనా నా కోసం కష్టపడుతున్నాడు, నా కోసం ట్రై చేస్తున్నాడు అని వెంటనే భగవంతుడు ఆయన ఒక కృతజ్ఞతలు ఎక్స్ప్రెస్ చేస్తారు. సో భగవంతుడి యొక్క గుణము, కృష్ణ నెవర్ ఫర్గెట్స్ అ సర్వీస్ వి డూ ఫర్ హిమ్, హీస్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అనమాట. నెక్స్ట్ దీనికి వెళ్ళిపోదాము. సుదృఢవ్రత, సుదృఢవ్రత అంటే డిటర్మైన్, అంటే ఒక్కసారి నిశ్చయించాను నా భక్తుడిని కాపాడతానంటే కాపాడతాను అంతే, ఇంకా దాంట్లో ఎవరు ఆయన్ని డిస్టర్బ్ చేయలేడు. మనం చూసాం ఎలా వృందావనంలో భగవంతుడు ఏం చేస్తారు, గోవర్ధన్ మొత్తం ఎత్తేస్తారు తన భక్తుల్ని కాపాడడానికి. సో ఎటువంటి పరిస్థితి అయినా ఒక్కసారి భగవంతుడు నిశ్చయించారంటే తను కాపాడతారు. మనం రామాయణంలో వింటాము ఎలా శ్రీరాముడు కైకేయి మాతని దశరథ్ని దండం పెట్టేసి వనంకి వెళ్ళిపోదాము అని వెళ్ళినప్పటికీ అందరూ భగవంతుని ఆపుతున్నారు, నువ్వెందుకు భయపడుతున్నావు, మనం దాడి చేద్దాము, మనం కైకేయి మాట ఒప్పుకోము, మనం చూద్దాము, కానీ భగవంతుడు అంటే లేదు ఒక్కసారి మాట ఇచ్చాను ఇప్పుడు నేను వనంకి వెళ్తాను. అండ్ ఎప్పుడైతే వనం వెళ్ళిన తర్వాత దశరథ్ మహారాజ్ పరంపదించిన తర్వాత ఈ మదర్స్ కూడా అందరు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తారు, ఇంకా వదిలే నువ్వు వెనక వచ్చే, కానీ ఆయన ఒక్కసారి ఏదైతే ఆయన డిసిషన్ తీసుకున్నారు ఆ డిసిషన్కి ఆయన నిలబడతారు. అది భగవంతుడి తాలూకా ఒక గుణం, డిటర్మినేషన్. ఆయన డిటర్మైన్గా ఒక్కసారి ప్రామిస్ ఇచ్చారంటే దాన్ని ఆయన పాటిస్తారన్నమాట. అండ్ ఈ ఒక డిటర్మినేషను మనం చూస్తాము, భగవంతుడు జీవుల్ని తిరిగి తన ధామానికి తీసుకువెళ్ళడానికి కూడా ఈ డిటర్మినేషన్లోనే ఉన్నారు. ఎంత మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు, స్వామి వచ్చేయండి వెనక, ఇది మీ ప్లేస్ కాదు, కానీ మనం పట్టించట్లేదు. ఆయన మన వెనక వెనక వెళ్ళినప్పుడు మనం ఇటు చూస్తున్నాం, మనం అటు చూస్తున్నాం, కానీ ఆయన వదలట్లేదు. ఈ టెలిమార్కెటింగ్ వాళ్ళు ఉంటారు కదా, ఫోన్ చేస్తారు, అంటే మీకు HDFC క్రెడిట్ కార్డ్ కావాలండి, భూమాత ఎస్టేట్ అండి, మీకు ఇక్కడ ల్యాండ్ కావాలి. మనం ఎన్నిసారి ఫోన్ పెట్టేయండి ఫోన్ పెట్టేయండి చెప్తే కూడా పర్వాలేదు, వాళ్ళు మళ్ళీ స్మైలింగ్తో ఫోన్ చేస్తారు, కావాలండి నేను ఇక్కడ. మనం ఆశ్చర్యపోతాం, బాబు ఇంత పేషెన్స్, మనం తిట్టినా ఏం చెప్పినా మళ్ళీ చేస్తారు. భగవంతుడు కూడా అలానే, మనం ఎంత ఆయన్ని పట్టించకపోయినా కూడా ఆయన మళ్ళీ 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 మనని గుర్తు చేస్తారు. ఏ రూపంలో గుర్తు చేస్తారు? శాస్త్ర రూపంలో, గురువులు ఒక సందేశం రూపంలో, ప్రసాదం రూపంలో మళ్ళీ మళ్ళీ మనని గుర్తు చేస్తారు. ఇది నీ ప్లేస్ కాదు, తిరిగి వచ్చే నిజ ధామానికి వచ్చే, ఇది నీ ధామం కాదు. అండ్ ఎల్లప్పుడూ భగవంతుడు ఆ డిటర్మినేషన్తో జీవులందరూ ఒక శరీరంలో ఉంటున్నారు పరమాత్మ రూపంలో. సో ఈరోజు మనం పాప కార్యక్రమాలు చేస్తూ పశు జీవితంలో పశుజాతిలో దిగజారిపోయినా కూడా తను మనని వదలరు. అండ్ మన మలంలో ఒక పురుగుగా పుట్టినా కూడా తను మనని వదలరు. అప్పుడు కూడా పరమాత్మ రూపంలో మన హృదయంలో మనతో పాటు ఉంటారు. సో ఆయన ఒక పట్టుదల చూడండి, అంతే, తీసుకొని వెళ్తానంటే తీసుకొని వెళ్తాను, నువ్వు ఎన్ని జన్మాలు తప్పిస్తావు, నేను మాత్రం నిన్ను వదలను. అది భగవంతుడి తాలూకా డిటర్మినేషన్. ఒక తల్లి డిటర్మినేషన్ అలానే ఉంటుంది కదా, పిల్లల్ని తినిపించినప్పుడు ఎన్నిసారి పడేసినా ఇలా చేసినా, నాకు నిమ్మాయిని తినిపించినప్పటికే చిన్నప్పుడు అనిరుద్ధ చాలాసార్లు చెప్తారు, వదిలేయొచ్చు కదా, ఎందుకు వదిలేయొచ్చు కదా, కానీ తల్లి వదలదు. అనిరుద్ధకి చిన్నప్పుడు తినిపించినప్పుడు ఎన్నిసారి వామిటింగ్ చేసిస్తాడు, వామిటింగ్ చేసినా కూడా పర్వాలేదు, మళ్ళీ అదే ప్రాసెస్, మళ్ళీ కిచిరీ వెళ్ళి మిక్సీలో క్రష్ చేయడం, మళ్ళీ అదే పేషెన్స్తో మళ్ళీ తినిపించడం. సో ఒక్కొక్కసారి ప్రభుజి చూసి ఇంకా వదిలేయొచ్చు కదా, తినకపోతే వదిలే, ఆకలి ఉంటే తనే తింటాడు. కానీ ఫాదర్ ఇలా చెప్పగలుగుతారు, కానీ మదర్ ఎప్పుడూ ఒప్పుకోదు, అది పర్వాలేదు ఏం చేసినా తినిపించి వదులుతారు. సో అలానే భగవంతుడి తాలూకా ప్రేమ అలానే ఉంటుంది. ఎంత మనం అసలు ఆయన వైపు చూడట్లేదు, ఆయన ఎల్లప్పుడూ మన హృదయంలో మన వెనక ఉన్నారు. ఒక్కసారి నా వైపు చూడు అంటే, లేదండి నేను ఇప్పుడు దీంట్లో బిజీ ఉన్నాను, నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ వచ్చారు, ఇదయ్యింది, మా అమ్మాయిలు పిల్లలు అబ్బాయి ఎంత బిజీగా ఉన్నారు, కానీ ఆయన పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు, ఏం పర్వాలేదు, కానీ కానీ నేను ఇక్కడ ఉన్నాను, నా వైపు చూడు, ఎప్పుడు తిరిగి వస్తావు చెప్పు. డిటర్మినేషన్, అది భగవంతుడి తాలూకా డిటర్మినేషన్. ఆయన జీవుల్ని వదలరు, ఏదో ఒక రోజు ఆయన తిరిగి తీసుకో వెళ్తారు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. శాస్త్రచక్షు సియర్డ్ బై ద అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్స్, అంటే భగవంతుడు ఏది చెప్పినా ఏది మాట్లాడినా ఏదో నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పరు, శాస్త్రంలో ఉంది అని. ఏదైతే శాస్త్రంలో ఉంది అదే మాట్లాడతారు. ఈరోజు నాకు ఇలా అనిపించింది, బహుశా ఇదే నిజమేమో అని చెప్పరు ఆయన. సో మనం అనుకోవచ్చు, భగవద్గీత 15.15లో ఏమంటారు, వేదేశ్చ సర్వే రహమేవ వేద్యో, వేదాల తారుక సారాంశమే భగవంతుడిని తెలుసుకోవడం. అలాంటి భగవంతుడు కూడా ఎల్లప్పుడూ వేదాల నుంచి చెప్తారు, నాకు ఇలా ఇష్టమని చెప్పట్లేదు, ఇది వేదాల్లో ఉంది, అది మీరు పాటించాలి. కృష్ణలీలలో ఇంద్రుడు తాలూకా పూజ మానేసి గోవర్ధన్ని పూజించండి అని చెప్పినప్పుడు కూడా నాకిష్టం గోవర్ధన్ పూజించండి అని చెప్పలేదు. కర్మమీమాంస ఒక తత్వశాస్త్రాన్ని బోధిస్తూ వాదిస్తూ ఒప్పించారు, ఊరికి నాకిష్టమని చెయ్యండి అని కాదు. ప్రతిదీ ఆయన శాస్త్రం నుంచి కోట్ చేసి మాట్లాడతారు. ఈవెను గోపికలు కూడా రాత్రి రాసలీలలో ఫస్ట్ భగవంతుడి పిలుస్తారు, ఆయన వేణు వాహిస్తూ, అప్పుడు వాళ్ళందరూ వచ్చేస్తారు, అంత ఇంట్లో అందరినీ వదిలేసి మధ్యరాత్రిలో ఆ వనం లోపల వచ్చేస్తారు. అప్పుడు భగవంతుడు వాళ్ళని బోధిస్తారు, ఇలా రాకూడదు కదా, ఇది పత్ని ధర్మం కాదు కదా, నేను ఎవరనుకుంటున్నారు, మీరు అలా ఎలా రావచ్చు, మీ భర్త దగ్గర కదా మీరు ఉండాలి, నా దగ్గరికి. సో అప్పుడు అప్పుడు అలా ఆశ్చర్యపోతారు, ఇదేంటి నువ్వే పిలుస్తావు, మరి నువ్వే ఇలాంటివి బోధిస్తావు, ఇలా రాత్రి ఒంటరిగా రాకూడదు, మీరు వెళ్ళిపోండి. సో అప్పుడు వాళ్ళు అంటారు, నీ యొక్క వేణుతోనే మాకు ఆ గట్స్ వచ్చింది, ఏమి భయం లేకుండా ఏది అయిపోతే అయిపోతుంది కానీ నువ్వేం మాత్రం వెళ్తాము అని ఆ ధైర్యము నీ వేణు గురించి మాకు వచ్చింది, ఇప్పుడు మమ్మల్ని నువ్వే ఇలా చెప్తున్నావు వెళ్ళిపో, ఇలా రాకూడదు, ఇది తప్పు, ఇంటికి వెళ్ళిపోండి తిరిగి అని. సో ఎక్కడైనా ఆయన మాట్లాడినప్పుడు ఊరికే ఏమి మాట్లాడరు, ఎప్పుడు శాస్త్రం, శాస్త్రం నుంచి. అండ్ అర్జున్కి కూడా కురుక్షేత్ర యుద్ధంలో శాస్త్రతో ఒప్పించారు, వేదాంత సూత్రం మాట్లాడారు భగవంతుడు, ఊరికే నేను చెప్తున్నాను కదా ఫైట్ చేయని చెప్పలేదు, చూడు శాస్త్రంలో ఇలా ఉంది, చూడు నీకు అపకీర్తి వస్తుంది, చూడు ఇలా చేయకూడదు, ఇది క్షత్రియ ధర్మం కాదు, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మని అని ఎంత చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ భగవంతుడు వేదవ్యాస ఒక రూపంలో వచ్చి శాస్త్రాలు రచించారు. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, ఏదైనా శాస్త్ర అనుసారం మనము వెళ్ళాలి. భక్తి అనేది ఇమోషనల్ సెంటిమెంటల్గా ఉండకూడదు, చాలా సిస్టమేటిక్గా శాస్త్ర చదువుతూ భక్తిని పెంచుతూ రావాలి. మనం జంప్ చేయకూడదు ఇమోషన్కి. అంటే ఏమంటున్నారు మాతాజీ అర్థం అవ్వలేదు. ఏంటంటే భక్తిలో ముందుకెళ్ళాలంటే కొన్ని స్టేజెస్ ఉంటాయి, లైక్ మనం ఫస్ట్ జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. సో ఎలాంటివి ఆ స్టేజెస్ ఏంటి, మొట్టమొదటి జడ జ్ఞానం. జడ జ్ఞానం అంటే ఈ భౌతిక విషయాలు తెలుసుకోవడం, సైన్సో కెమిస్ట్రీయో మ్యాథ్సో కుకింగ్ ఎలా చేయాలి, అదంతా జడ జ్ఞానం, అంటే ఈ భౌతిక విషయాల గురించి జ్ఞానం. తర్వాత మనం ఈ జడ జ్ఞానం నుంచి కొంచెం ముందుకెళ్తాము ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే అప్పుడు ఒక బుద్ధి, ఆహా నేను శరీరంని కాదు నేను ఆత్మని. ఆ స్టేజ్లో వచ్చినప్పటికి మనకి రియలైజేషన్ ఉండకపోవచ్చు. రియలైజేషన్ అంటే స్వానుభవాలు లేదు, నేను ఆత్మ అనేది. ఇప్పుడు కూడా ఎవరైనా కొడితే ఏదైనా చెప్తే వెంటనే ఫీల్ అయిపోతాం, ఎందుకంటే ఆ అనుభవంలోనే మనం లేదు, నేను శరీరం కాదు నేను ఆత్మని అని నాకెవరు ఏం చెప్తారు. కానీ థియోరటికల్గా నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే క్లాస్లో వింటున్నాం, సండే క్లాస్లో వింటున్నాం, చదువుతున్నాం, అంటే నేను ఈ శరీరంని కాదు నేను ఆత్మని. తర్వాత ఇంకో స్టేజ్ వస్తుంది, అది నిర్భేద బ్రహ్మజ్ఞానం. నిర్భేద బ్రహ్మజ్ఞానం అంటే అప్పుడు అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు, కానీ కొంతమంది దాన్ని తప్పుగా అనుకుంటారు, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు కనుక నాలో కూడా భగవంతుడు ఉన్నాడు కనుక నేను కూడా భగవంతుడు, తన కూడా భగవంతుడు, ఇతను కూడా భగవంతుడు, అది తప్పు. భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు కానీ అందరూ భగవంతుడికి సమానంగా కాదు. జస్ట్ లైక్ సముద్రంలో ఉన్న నీళ్ళ తాలూక చుక్క తీసుకుంటే సముద్రంలో ఏదైతే గుణాలు ఉన్నాయో ఆ నీళ్ళ చుక్కలో కూడా ఉంది, ఆ సముద్రం తాలూక నీళ్ళలో ఉప్పు ఉంటుంది, ఆ సముద్రం తాలూక నీళ్ళ నుంచి తీసుకున్న చుక్కలో కూడా ఉప్పు ఉంది, కానీ ఆ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది, సముద్రంతో అదేం లెక్కనే కాదు. అలానే భగవంతుడు అన్నిట్లో ఉన్నారు కానీ మనం భగవంతుడు కాదు. తర్వాత కొంచెం ముందుకెళ్తుంది ఈశ్వర ఐశ్వర్య జ్ఞానం. ఈశ్వర ఐశ్వర్య జ్ఞానం అంటే భగవంతుడు ఆయన చాలా గొప్పవాడు, ఆయనకు చాలా ఐశ్వర్యం ఉంది, ఆయన సర్వగుణాలున్నాయి, నేను ఆయన్ని పూజిస్తున్నాను. అండ్ తర్వాత స్టేజు శుద్ధ మాధుర్య జ్ఞానం. ఇప్పుడు శుద్ధ మాధుర్య జ్ఞానం ఈశ్వర ఐశ్వర్య జ్ఞానంకి తేడా ఏంటంటే, ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, లైక్ అర్జున్, అర్జును చాలా గొప్ప స్టేజ్లో ఉన్నాడు, సాఖ్యరసం భగవంతుడికి తను ఫ్రెండ్గా అనుకుంటున్నాడు, కానీ ఎప్పుడైతే భగవంతుడు తాలూకా ఐశ్వర్య ప్రదర్శన చూశాడు ఆ సాఖ్య భావం అనేది తగ్గిపోయింది. మీరు చూడండి భగవద్గీతలో 11th చాప్టర్లో ఎప్పుడైతే భగవంతుడు విశ్వరూపం చూపిస్తారో అప్పుడు వెంటనే అర్జున్ అంటారు, ఓ కృష్ణ ఓ యాదవ ఓ సఖ, నేను ఎలా ఎలా నీకు పిలిచాను, కానీ అలా ఎలా పిలిచేస్తాను, నువ్వు భగవంతుడు, నేను అసలు అలా అనుకోలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, తప్పు కదా నేను నీకు ఇలా పిలవడం, నీతో మాట్లాడడం, నీతో ఒకే గదిలో ఉండడం, ఒకే ప్లేట్లో తినడం, అసలు నువ్వు ఎక్కడా నేను ఎక్కడ. ఎప్పుడైతే ఐశ్వర్యాన్ని చూశాడో సాఖ్య భావం అనేది తగ్గిపోయింది, ఇంకా నా సఖ కాదు తిను భగవంతుడు. మథురలో ఈ ముష్టిక చానురతోని కృష్ణుడు యుద్ధం చేస్తూ ఉంటే ఈ దేవకి వసుదేవులు చూసి ఆశ్చర్యపోయారు, అయ్యో మనం మన కొడుకు అనుకుంటున్నాం కానీ కొడుకు కాదు తిను భగవంతుడు, అలా చిన్న బాబు వీళ్ళతో ఎలా యుద్ధం చేయగలుగుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, వాళ్ళు ఒక వాత్సల్య భావము తగ్గిపోయింది. ఈశ్వర ఐశ్వర్య చూసినప్పటికీ వాళ్ళ భావాలు తగ్గిపోతున్నాయి. కానీ ఈ గోపికలు ఎలాంటి స్టేజ్లో ఉన్నారంటే శుద్ధ మాధుర్య జ్ఞానంలో ఉన్నారు. సో వాళ్ళ స్టేజ్ ఎలా ఉందంటే భగవంతుడి తాలూకా ఐశ్వర్యాన్ని చూసినప్పటికీ కూడా వాళ్ళు ఒక మాధుర్య భావం తగ్గట్లేదు. మీరు భాగవతం ఒక వేణుగీతలో వినండి, గోపికలు వివరిస్తున్నారు ఎలా దినపరీక్షయే చివరిలో ఎప్పుడైతే భగవంతుడు ఇలా వచ్చేస్తూ ఉంటారు వృందావన్ లోపలికి, ఆ మొత్తం కార్యక్రమాలు అయిపోయింది మార్నింగ్ నుంచి, అక్కడ వెళ్ళడము, ఆవులు పేయులు అంతా గడ్డి తినడము, తర్వాత సాయంత్రం పాటు వాళ్ళందరినీ తేరి వాళ్ళందరినీ పేరుతో పీల్చేసి భగవంతుడు వాళ్ళందరినీ తీసుకొని తిరిగి వచ్చేసినప్పటికి, ఎప్పుడైతే ఆయన వెనక వస్తున్నారు అప్పుడు దారిలో బ్రహ్మ, ఇంద్ర, వాయు, అగ్ని, శివ వీళ్ళందరూ దిగుతున్నారు. అండ్ దిగేసి హలో హాయ్ అని కాదు, వాళ్ళ వాహనాల నుంచి దిగిపోయి సాష్టాంగ ప్రణామం చేసి మళ్ళీ వాళ్ళ వాహనాలపైన ఎక్కి వెళ్ళిపోతున్నారు. సో ఈ ఒక దృశ్యాన్ని రోజు గోప బాలకులు చూస్తున్నారు. సాయంత్రం అయ్యేసరిక ఇది చూడండి ఇంద్రుడు దిగాడు, ఇది చూడండి శివుడు దిగాడు, బ్రహ్మ దిగారు, భగవంతుణ్ణి నమస్కారం పెడుతున్నారు. కానీ ఈ యొక్క ఐశ్వర్యాన్ని చూసినప్పటికీ వాళ్ళొక్క భావము తగ్గిపోలేదు. ఎందుకంటే ఇలా చూసినప్పటికీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, ఓహో భవశాతను భగవంతుడు ఉండొచ్చు కానీ నా స్నేహితుడు కదా, నా స్నేహితుడే భగవంతుడు. భగవంతుడు అని ఇంపార్టెంట్ కాదు, నా స్నేహితుడు అది ఇంపార్టెంట్. సో ఎవరైనా అడగొచ్చు, ఇతను భగవంతుడు ఉండొచ్చు, నా స్నేహితుడు భగవంతుడు, నా స్నేహితుడే భగవంతుడుగా ఉన్నాడు. సో వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళ రిలేషన్షిప్ని ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇంక దేనికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు. అండ్ ఎప్పుడు భగవంతుడిని ఎలా చూసినా కూడా వాళ్ళ ఒక భావం ఎప్పటికీ తగ్గిపోదు. యశోదమాతని చూడండి, విశ్వరూపం చూసినప్పుడు కూడా ఆవిడకి ఈశ్వరే ఈశ్వరి భావం రాలేదు, నేనే చూసుకోవాలి తిన్ని అని. నందమహారాజ్కి వరుణ దేవత అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళిపోయారు. తను తప్పు సమయంలో నది స్నానం చేశారు ఏకాదశి మరుసటి రోజు. సో ఒక సమయం ఉంటుంది నది స్నానంకి, మనం అది ట్రాన్స్గ్రేట్ చేయకూడదు. సో వరుణదేవి పట్టుకుని వెళ్ళిపోయారు. సో అక్కడ తీసుకెళ్ళినప్పటికీ నందమహారాజ్ అంటే భగవంతుడి తాలూకా నాన్నగారని వాళ్ళందరూ చాలా పొగుడుతున్నారు కృష్ణుణ్ణి. సో నందమహారాజ్ కూర్చొని ఇదంతా వింటున్నారు, వీళ్ళందరూ కృష్ణుడిని ఇంత పొగుడుతున్నారు. అప్పుడు ఆయన మనసులో ఆలోచిస్తున్నారు, ఇంతలాగా పొగుడుతున్నాడు కానీ ఆ అబ్బాయి అతను భగవంతుడా అని ఆలోచిస్తున్నాడు. ఇంత కొంత పిల్లి మియావు చెప్పినప్పటికీ యశోదమాత ఒళ్ళో వచ్చి పరిగెత్తి కూర్చుంటాడు. కొంచెం వర్షం ఎక్కువ పడితేనే భయంతో నా దగ్గరకు వచ్చేస్తాడు. ఎప్పుడు చూసినా ఆకలు ఆకలు ఆకలే, నోరిప్పితే అబద్ధమే, ఇతను ఎలా భగవంతుడు? భగవంతుడు తాలూకా ఒక గుణం కూడా దీనిలో కనిపించట్లేదు, వీళ్ళెందుకు ఇలా పొగుడుతున్నారు భగవంతుడు 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 నమ్మలేకపోతున్నారు. మొత్తం కృష్ణలీలలో గోపికలందరూ ఒక భావన ఏంటంటే, మేమే కృష్ణుడిని కాపాడాలి, మేమే కృష్ణుడిని రక్షించాలి. చైతన్య చరితామృతంలో కూడా ఏమవుతుంది, చైతన్య మహాప్రభు తాలూకా నాన్నగారు ఒక కలలో వస్తుందన్నమాట, మీ అబ్బాయి భగవంతుడు. సో అప్పుడు ఆ జగన్నాథ మిశ్ర అంటున్నారు, భగవంతుడుగా ఉండొచ్చులే కానీ నేను తన్ని శిక్షించాలి, సరిగ్గా నేను అన్ని నేర్పించాలి, ఇది నా బాధ్యత తండ్రి కానీ. ఈ జ్యోతిషులందరూ యశోదమాతతో నందమహారాజుతో చెప్తున్నారు, నారాయణ సమా, మీ అబ్బాయి నారాయణకి సమానంగా ఉన్నాడు. కానీ యశోదమాత అనుకుంటారు, కానీ నేను చూసుకోవాలి, అది నా తన్ని రక్షించాలి. యశోదమాత నారాయణ్ణి ఎలా ప్రార్థించేవారంటే, ఎందుకు ఇన్ని ట్రబుల్స్ వస్తున్నాయి మా అబ్బాయి జీవితంలో, ఒకసారి పూతన, తర్వాత సక్తాసురు, పూతన, త్రినవర్త, ఎప్పుడు చూసినా ఏ రాక్షసులని తనకి ఇబ్బంది పెడుతూ ఉంటున్నారు. అయితే దేనివల్ల జరుగుతుంది, బహుశా పూర్వజన్మలో ఏదో కర్మ చేసి ఉంటాడేమో. సో ఒకవేళ పూర్వజన్మలో తను ఏదైనా తప్పు కర్మలు చేశారనుకోండి నారాయణ్, ఆ కర్మలు నా మీద పెట్టేయండి, కానీ తను మాత్రం ఇలా ఇబ్బంది పెట్టొద్దు, తను కాపాడండి అని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు పై లోకాల్లో దేవతలు వింటుంటే వాళ్ళకి నవ్వు వస్తుంది, ఇంకే కృష్ణుణ్ణి కాపాడండి అని నారాయణ్ని పూజిస్తుంది ఏంటి ఈవిడి అని. కానీ ఇదే భక్తుల్లో అండ్ యశోదామాత లాంటి శుద్ధ భక్తుల్లో అండ్ మనలో ఉన్న తేడా. యశోదామాత ఎల్లప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తుంది కృష్ణుణ్ణి కాపాడడానికి, మనం ఎల్లప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తాం మమ్మల్ని కాపాడండి. మానవుడికి ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఇవ్వండి, నన్ను కాపాడండి, నన్ను చూసుకోండి, ఎల్లప్పుడూ మన గురించే మనం అడుగుతాము. దాని అర్థం ఏంటి? ఇది కామము, ప్రేమ కాదు. ఎప్పుడైతే భగవంతుడి దగ్గర మనం మన కోసం అడుగుతున్నాము అంటే అది కామము, ఎప్పుడైతే భగవంతుడి దగ్గర భగవంతుడి కోసం అడుగుతామో అది ప్రేమ. సో ఎప్పుడు మనకి తెలుస్తుంది మనం ఏ లెవెల్లో ఉన్నాము? మనం ఎప్పుడైనా అడుగుతున్నామా, స్వామి నీ కోసం ఏదైనా చేస్తానని నాకు నువ్వు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, నా కోసం నువ్వు ఏదైనా చేయి, నువ్వు నా సప్లయర్, ఏ టు జెడ్ సప్లయర్, నాకు ఎటువంటి ఇబ్బంది కనుక్కుంటా జరగకుండా నువ్వు అన్నీ చూసుకో అని మనం ప్రార్థిస్తాం. ఇక్కడ ఏమంటున్నారు, శాస్త్ర చక్షు. ఎందుకు ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నానంటే చాలామంది ఈ యొక్క భక్తిని చాలా చీప్గా తీసుకుంటారు. చీప్గా తీసుకున్నామంటే సహజంగా, దాన్ని సహజ్యాలు అంటారు. ఎవరైతే సహజ్యాలు, వాళ్ళేదో భక్తిని శాస్త్ర చక్షుతో చూడట్లేదు, ఇమోషనల్గా. నాకు గుర్తుంది కొన్ని సంవత్సరాల కిందట ఒక మాతాజీ బృందావన్ వెళ్ళింది, మాతో వెళ్ళలేదు, వాళ్ళ ట్రిప్కి వెళ్ళి వచ్చినప్పుడు నాకు చెప్తున్నారు, నాకు అక్కడ కృష్ణుడు కనిపించాడు, ఇలా నేను కృష్ణుడితో మాట్లాడాను, నేను ఇలా చేశాను అలా చేశాను అన్నీ మాట్లాడుతున్నారు. సో అన్నీ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఛాయ్ తాగుతూ కనిపిస్తున్నారు. అప్పుడు నేను ఆలోచిస్తున్నాను, అలా ఎలా నియమాలు పాటించము, మనకు కావాల్సిన చేస్తాము, కానీ నాకు కృష్ణుడు కనిపించాడు, నేను కృష్ణుడితో మాట్లాడతాను, అది ఎలా జరుగుతుంది? ఇది చాలా చీప్గా మనం తీసుకుంటున్నాము. కృష్ణుడితో ఆ లెవెల్లోనే మనం లేము, అండ్ ఆర్టిఫిషియల్గా ఆ లెవెల్లో రావడానికి ప్రయత్నించకూడదు కూడా, అది నాచురల్గా వస్తుంది. ఫస్ట్ మనం జడజ్ఞానంలో ఉన్నాము, తర్వాత మెల్లమెల్లగా ఆత్మజ్ఞానంకి వస్తాము. మనం టెంపుల్కి రాకముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి? నా కుటుంబం, నా పరివారం, నా ఎంజాయ్మెంట్, టీవీలు, క్రికెట్ మ్యాచ్లు, మూవీలు, హోటల్లో తినడము, మ్యారేజెస్, షాపింగు, పార్టీ, ఇదే మన జీవితం. దాని నుంచి కొంచెం ముందుకు వచ్చినప్పటికీ టెంపుల్ మనకి డివోటీస్ చెప్పారు, అమ్మ మీది శరీరం కాదు మీ ఆత్మని, మీరు మీ ఆత్మ కోసం ఏం చేస్తున్నారు? అప్పుడు మెల్లమెల్లగా మనం జడజ్ఞానం నుంచి ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం నుంచి ఇప్పుడు మెల్లగా మనము ఈశ్వర ఐశ్వర్య భావంలో వచ్చారు. కరెక్టే, నేను నాకు ఈ మానవ జీవితం దొరికింది, నేను భగవంతుడిని పూజించాలి, భగవంతుడు చాలా గొప్పవాడు, ఆయన పట్ల శ్రద్ధని పెంచాలి, నాలో చాలా అనర్థాలు ఉన్నాయి అది తీయాలి. ఇప్పుడు మనం అక్కడి వరకే రాగలుగుతాం, కానీ ఆ శుద్ధ మాధుర్య రసానికి మనం ఎప్పటికీ రాలేము. కృష్ణుడు మనతో మాట్లాడడం లేదంటే మనలో మనోళ్ళో కూర్చోడం అది ఇప్పటికి అవ్వదు, అది ఏ రోజు అవుతుంది? ఏ రోజైతే మనం మన కోసం అడగడం మానేస్తాం, ఈ కామ నుంచి మనం బయటికి వస్తాం. ఇప్పటికి కూడా మన కామలోనే ఆ స్టేజ్లోనే ఉన్నారు. నన్ను చూసుకోండి. మనం అనుకోవచ్చు నేను పదహారు మాల చేస్తున్నాను, నేను జపం చేస్తున్నాను, నేను అన్నీ చేస్తున్నాను కదా అని మనం అనుకోవచ్చు, కానీ మనం ఫార్ ఫార్ అవే ఉన్నామన్నమాట. ఈ గోపికల దగ్గర వచ్చి భగవంతుడు వెన్న దొంగిలించారంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు, వెన్న దొంగిలించారంటే వాళ్ళు ఒక లెవెల్లో వచ్చారు. మన భగవంతుడు ఒకరోజు మన దగ్గర కూడా వెన్న దొంగిలిస్తారు, కానీ మన హృదయం ఆ వెన్నలాగా మారుస్తేనే. వెన్నలాగా మారడం అంటే, వెన్నలాగా మారడం అంటే ఎలా? వెన్న ఏ రంగులో ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఎప్పటిదే మనం కూడా అలా ఉంటాం, తెల్లగా మన హృదయము. తెల్లగా అంటే పవిత్రంగా, ఎటువంటి కల్మషాలు లేకుండా. ఆ రోజు తప్పకుండా కృష్ణుడు మన హృదయాన్ని దొంగలిస్తాడు. వెన్న ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. ఏ రోజైతే మన హృదయం మెత్తగా తయారవుతుంది, మెత్తగా తయారవ్వడం అంటే ప్రతి ఒక్క జీవుడు పట్ల దయ, కరుణ, వినయం, అలాంటి భావం ఎప్పుడైతే మనలో వస్తాయి, ఎప్పుడైతే మన హృదయం కూడా ఆ వెన్నలాగా మెత్తగా తయారవుతుంది, ఆ రోజు ఆయన వచ్చి దొంగలించేస్తారు హృదయాన్ని. మనం ఎక్కడున్నాం, మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఎక్కడుంది మనలో వినయము? మనం ఎల్లప్పుడూ ఎవరిని పుట్ డౌన్ చెయ్యాలి, ఎవరి పట్ల నవ్వాలి, ఎవరి గురించి ఏదో కమెంట్ పాస్ చెయ్యాలి, అసలు మనం ఆ కాన్షియస్నెస్లోనే లేము. నా ప్రవర్తనం వల్ల అవతల మనిషి ఫీల్ అవుతున్నాడా, నా మాటలతోనే, నా వ్యవహారంతో నేను ఎవరికైనా నొప్పిస్తున్నానా? ఒక భక్తుడు ఎల్లప్పుడూ అనునిమిషం ఆ స్మరణంలో ఉంటాడు, అయ్యో నేను ఎక్కడ ఏది తప్పు చేయట్లేదు కదా, ఏ వైష్ణవాన్ని నేను నొప్పించట్లేదు కదా. చాలా ఈ ప్రపంచంలో ఒక్క వైష్ణవు కూడా మీ వల్ల నొప్పించి ఉన్నాడంటే మీరు గోలోక బృందావన్ వెళ్ళలేరు. సో ఊహించండి ఎంత ఇంపార్టెంట్. అసలు మనం సీరియస్గా అనుకుంటే భయపడిపోతాం. ప్రతి ఒక్క వైష్ణవ కాలు ముట్టుకొని అడగాలి, బాబు నేను మీకేం నొప్పించలేదు కదా, ఎందుకంటే ఒక్క వైష్ణవుడు కూడా. మహారాజ నిగి గురించి విన్నారా? ఒక కథ వస్తుంది, ఎలా మహారాజ నిగి, NRGI నిగి, మహారాజ నిగి ఒక కథ ఏంటంటే, ఆయన చాలా దానశీలుడు. సో ఆయన ఎంత దానం ఇచ్చేవారంటే, సముద్రంలో నీల బిందు ఎన్ని ఉన్నాయి అన్ని ఆవులు ఆయన రోజు దానిచ్చేవారు. సో ఒకరోజు ఏమైందంటే, ఆవులు దానం ఇచ్చారు, ఇచ్చేసిన తర్వాత బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. కానీ అంతమంది ఆవుల్లోనే ఒక ఆవు తిరిగి రాజగోశాలలో వచ్చేసింది, ఎందుకంటే వీళ్ళకి అలవాటు కదా సాయంత్రం అయ్యేసరికి అక్కడే వెళ్ళి నిలబడాలి. లోపలికి వచ్చేసింది, చూసుకోలేదు. మరుసటి రోజు ఇంకొక బ్రాహ్మణుకి ఇంకా కొంత కొన్ని ఆవులు ఇచ్చారు, ఆ ఆవుల్లో ఆవు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ బ్రాహ్మణ్ తిరిగి వచ్చాడు, మీరు ఇచ్చిన ఆవుల్లో ఒక ఆవు లేదు, ఆ ఆవు ఎవరు తీసుకున్నారు? ఇంకో బ్రాహ్మణ్ అంటాడు, నాకు ఇచ్చారు ఆవు. ఇతను అంటాడు, అలా ఎలా జరుగుతుంది, ఈ ఆవు నాకు దానం ఇచ్చారు. వీళ్ళిద్దరు వాదిస్తున్నారు, రాజా దగ్గరికి వెళ్ళారు, అంటున్నారు ఇప్పుడు ఈ ఆవు ఎవరిది. సో అప్పుడు రాజా అంటున్నాడు అనమాట బ్రాహ్మణ్తోనే, బాబు నీకు కావాలంటే ఆ ఆవు ప్లేస్లో ఒక 10,000 ఆవు నేను దానం ఇస్తాను, కానీ ఈ ఆవు తనకి ఇచ్చే. తిని అంటాడు, ఇదెలా న్యాయం అవుతుంది, ఇచ్చిన దానం నాకు తిరిగి అడుగుతారా మీరు? పొంగి తినిగి అడుగుతారు, బాబు నువ్వైనా ఇచ్చే, నేనెందుకు ఇస్తాను, నాకు ముందు ఇచ్చారు మీరు, అది నాకే ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏం చెప్పకుండా ఆయనకు అర్థమవ్వట్లేదు ఏం చెయ్యాలి. సో ఎప్పుడైతే ఆయన చనిపోయారో ఏమైంది, యమరాజ్ తనకి ఒక బల్లి రూపంలో జన్మించాడు, మళ్ళీ బల్లి రూపంలో పుట్టాడు అనమాట. అది కూడా ఎలాంటి బల్లి, నీళ్ళ లేని బావి లోపల వేలాది సంవత్సరాలు ఉండిపోయాడు అనమాట. తను చేసిన తప్పు ఏమీ కాదు. అయితే ఎందుకు ఈ జన్మం వస్తుందని తను వాదిస్తే, వాళ్ళు అంటున్నారు, నువ్వు బ్రాహ్మణాలని అసంతృప్తిపరిచావని నువ్వు ఇప్పుడు బల్లిగా ఉండాలి. సో ఊహించండి, బ్రాహ్మణాలని అసంతృప్తిపరిస్తేనే బల్లి జన్మము. మనం అను నిమిషము వైష్ణవాల్ని నొప్పిస్తూ ఉంటాం మన మాటలతో, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం నొప్పిస్తూ. మన పరిస్థితి ఏంటి, బ్రాహ్మణాలని నొప్పిస్తేనే భగవంతుడు ఇలాంటి రియాక్షన్ ఇచ్చారు. వైష్ణవాలు, వైష్ణవాలంటే ఎవరైతే విష్ణు భక్తులు, ఎవరైతే ఒక మాల కూడా జపం చేస్తున్నారో వాళ్ళు వైష్ణవులు. అలాంటి వైష్ణవాల్ని మనం నొప్పిస్తే మన పరిస్థితి ఏంటి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కడుంది మనలో వినయం, ఎక్కడుంది మనలో కరుణ? టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతాం మనం మన ఒక వ్యవహారంలోని, ఏం పర్వాలేదు ఏదైనా చెప్పేయచ్చు ఏదైనా మాట్లాడవచ్చు, అవతల మనిషి ఏమైనా ఫీల్ అవుతున్నాడో మనం ఏం పట్టించము, మనం ఎప్పుడు మన దీంట్లోనే ఉంటాము. కానీ ఎవరైతే మంచి వైష్ణవుడు, వాళ్ళు ఎల్లప్పుడూ నోరు తీసినప్పటికైనా జాగృత పడతాడు, నా మాటలతో ఎవరికి ఏం చెప్పలేదు కదా, ఎవరిని నొప్పించలేదు కదా. సో మన హృదయం ఎప్పుడైతే అలా తయారవుతుంది, ఆ రోజు భగవంతుడు దాన్ని దొంగిలిస్తారు. దాని ముందు మనం ఏదేదో ఊహించకూడదు, కృష్ణుడు నా వైపు చూస్తున్నా, నేను కృష్ణుడు. ప్రభుపాద ఇలా ఎప్పుడు ఇష్టపడేవారు కాదు. ఒక భక్తుడు ప్రభుపాద చెప్పాడు, ప్రభుపాద నేను కృష్ణుడు చూసినప్పటికీ నాకు బ్లూ లైట్ కనిపిస్తున్నాయి కృష్ణుడి నుంచి. ప్రభుపాద చెప్పారు, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు, కళ్ళు ప్రాబ్లంగా ఉంది, కళ్ళులో ఏదో ప్రాబ్లంగా ఉంది. ఒకతను అన్నాడు, లేదు ప్రభుపాద నాకు కృష్ణుడు చూస్తే కృష్ణుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ప్రభుపాద అన్నారు, కృష్ణుడు కాదు రా, నీ కళ్ళ నుంచి నీళ్ళు రావాలి విగ్రహాన్ని చూసినప్పుడు, కృష్ణుడు కళ్ళ నుంచి నీళ్ళు కాదు. అది ఉంది మన పరిస్థితి. ఈ అలా అదంతా ఏంటి, ఆ మాటలు ఏంటి, ఇది కనిపిస్తుంది అలా అయిపోయింది, కృష్ణుడు ఇలా కళ్ళలో, ఇది అదే సహజిజం. మనం మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫాలో అయిపోతూ వెళ్ళాలి. అందుగురించి కదా మనం అంటాము, 10th క్యాంటో డైరెక్ట్గా జంప్ చేయొద్దు, 1st క్యాంటో నుంచి అసలు కృష్ణుడు ఎవరు, తన ఒక ఈశ్వర ఐశ్వర్య భావంలో ఫస్ట్ పూజించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం ఆ భావంలో సీరియస్గా మొదలు పెడతామో, ఒక్కరోజు మనం ఈ భావంలో న్యాచురల్గా ప్రవేశిస్తాం. ఎక్కడైతే కృష్ణుడితో ఒక సంబంధం ఏర్పడుతుంది, అని ఏమి ఇంకా చెప్పే అవసరం లేదు, బస్ మనం ఒక రిలేషన్షిప్లో వెళ్ళిపోతాం. సో శాస్త్ర చక్షు, స్వయం భగవంతుడు కూడా ఎప్పుడు శాస్త్రచక్షు, శాస్త్రతోనే, శాస్త్రలో ఏముంది అలానే వెళ్ళేవారు. కృష్ణుడు మనకి రెండు ఇచ్చారు, గురుచక్షు, శాస్త్రచక్షు. మన జీవితంలో మనం ఏమైనా చెయ్యాలనుకుంటే ఫస్ట్ మనం శాస్త్ర తీయాలి, నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదా, లేదు మాతాజీ నాకు అంత శాస్త్ర గురించి జ్ఞానం లేదు, ఎక్కడ చూడాలంటే గురుచక్షు, వెంటనే గురువుకి నేను చేసుకోవచ్చా చెయ్యాలా లేదా, అంతే. మన జీవితం ఈ రెండు దీనికే నడవాలి, లేదంటే శాస్త్రచక్షు, గురువు అవైలబుల్ లేదనుకోండి, చాలా దూరంలో ఉన్నారు, మనం మాట్లాడడానికి ఛాన్స్ లేదు, శాస్త్ర రిఫర్ చేయండి. లేదు, గురువు అందుబాటులో ఉన్నారు, గురువు రిఫర్ చేయండి, నేను ఇది కరెక్ట్గా చేస్తున్నా, ఇది కరెక్ట్గా ఆలోచిస్తున్నాను, పదే పదే ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ వెళ్ళి, అది కూడా శాస్త్రచక్షే, గురుచక్షు లేదంటే శాస్త్రచక్షు. అండ్ శ్రీల ప్రభుపాద్ వాజ్ వెరీ కీన్, అందుగురించి చూడండి, శ్రీల ప్రభుపాద్ ఏదైనా మాట్లాడితే దాంట్లో ఈ గీత నుంచి ఇలా చెప్పబడింది, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇలా చెప్పారు, ఎప్పుడైనా నేను ఇలా అనుకుంటున్నానని చెప్పలేదు. అందుగురించి మనం ప్రభుపాద్ ఒక లీలామృతంలో చూస్తాము, శ్రీల ప్రభుపాద్ అమెరికా మొట్టమొదటిసారి వెళ్ళినప్పటికీ డాక్టర్ మిశ్రాతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరు వాదిస్తున్నారు కార్లో, డాక్టర్ మిశ్రా అండ్ శ్రీల ప్రభుపాద్. సో డాక్టర్ మిశ్రా ఏదేదో మాయావాదం చెప్తున్నారు, ఐ థింక్ ఇలా ఉంది, ఐ థింక్ ఇలా ఉంది అంటే శ్రీల ప్రభుపాద్ ఒకేసారి కోపం వచ్చేసి, నువ్వు ఐ థింక్ చెప్పడం మానే, నువ్వు ఏం థింక్ చేస్తావు నాకేం సంబంధం దాంతో, నీ థింకింగ్ నాకు అవసరం లేదు, స్క్రిప్చర్స్లో శాస్త్రంలో ఏం చెప్పబడింది అది మాట్లాడు, ఐ థింక్ మాట్లాడొద్దు, నువ్వు ఏం థింక్ చేస్తే అది నాకు ఇంపార్టెంట్ కాదు, శాస్త్రంలో ఏం చెప్పింది నాకు అదే ఇంపార్టెంట్. అందుగురించి మనం ఏ సత్సంగం వినినప్పుడు కూడా మనం ఏది, మనం ఒకవేళ తెలుసుకోవాలనుకోండి ఈ సత్సంగం కరెక్ట్గా ఆథరైజ్గా ఉందో లేదో అంటే ఫస్ట్ మనం చూడాలి, ఆ సత్సంగం చెప్పే పర్సన్ నేను ఇలా ఆలోచిస్తున్నానంటే అలాంటి మనం వినకూడదు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు మనకు సంబంధం లేదు, కృష్ణుడు ఏం చెప్తున్నారు అది మనకు సంబంధం, గురువులు ఏం చెప్పారు, వైష్ణవ ఆచార్యులు ఏం చెప్పారు, శాస్త్రంలో ఏం రాసి ఉంది మనకి దాని మీదే ఇంట్రెస్ట్ ఉంది, అవతల పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అది మనకి ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్గా నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, మనం ఎల్లప్పుడూ మన రిలేటివ్స్ అని మన ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు ఇలా చెప్తున్నారు వాళ్ళు అలా చెప్తున్నారు అని ఆ మాటకి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, మనం అక్కడే ఖండించాలి, మీరేమనుకుంటున్నారు నాకు అనవసరం, మీరు చెప్పిన మాట శాస్త్రంలో ఉందా, ఇలా చేస్తే నేను చేస్తాను, శాస్త్రంలో ఏముంది, మేము ఇస్కాన్లో వచ్చినప్పటికీ శాస్త్ర ఫాలో అవుతున్నాం, ఏదో ప్రభుపాద్ అవుట్ ఆఫ్ హిస్ ఫ్యాన్సీ ఏదో చెప్పారని లేదు కదా, ఆయన శాస్త్రంలో ఉన్నది చెప్పారు మేము అదే పాటిస్తున్నాం, మీరు ఇప్పుడు నాతో వాదిస్తున్నారు శాస్త్రం ఏమైనా ఉంది చూపించండి మేము ఫాలో అవుతాం, మీకు ఇలా అనిపిస్తుంది ఇప్పుడు కాదండి 60 దాటితే చేస్తే బాగుండేదండి ఇప్పుడు కాదండి అంటే అలాంటి నాకు చెప్పదు, శాస్త్రంలో ఉందా చూపించండి, 60 దాటిన తర్వాత చేయండి నేను అలా చేస్తాను, మీ ఒపీనియన్ నాకు ఎందుకండి ఇంపార్టెంట్, మీరేం ఒపీనియన్ చెప్తున్నారు, మీ ఒపీనియన్ కాదు నాకు శాస్త్ర ఒపీనియన్ కావాలి, అలా మనం గట్టిగా చెప్పగలాలి. సో ఇలా ఈరోజు ఇక్కడే ఆపుదాము, అండ్ వచ్చే ఆదివారం మనము నెక్స్ట్ క్వాలిటీ నుంచి కంటిన్యూ చేద్దాము, ఇప్పటికి మనం ఎన్ని క్వాలిటీస్ కంప్లీట్ చేసాము, 24. సో ఈరోజు మనం ఇక్కడే ఆపేసి వచ్చే ఆదివారం మళ్ళీ మనము కంటిన్యూ చేద్దాం. శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీకృష్ణ చంద్ర భగవాన్కి జయ్.